ఆఖ్యా పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణ రూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరి గిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. చక్కని కంఠంతో మధురంగా భక్తితో ఇప్పటిదాకా హరినామ సంకీర్తనం చేశారు. కలియుగంలో ఈ నామ సంకీర్తనం మానవుల్ని తొందరగా రక్షిస్తుంది అని భాగవతం చెబుతున్నది. పరీక్షిత్తు 7 రోజుల పాటు భాగవతం వింటున్నప్పుడల్లా, వీలున్నప్పుడల్లా హరినామ సంకీర్తనం శుకుడు చేయిస్తూ ఉంటే ఆయన చేశాడు. మీరు కూడా అలాగే వీలున్నంతవరకు చేయండి. మీరు మంచివాళ్ళు గనక, చిన్న చేతగా సూచనలు ఉంటే సేకరిస్తారు గనక, ఏమనుకోరు గనక, ఓ చిన్న సూచన మాత్రం చేయాలి. కంఠం బాగుంది, అద్భుతం. కానీ హరిని హారీ చేశారంటే ఓడిపోయిన వాడు అని అర్థం. హారే కృష్ణ అంటే కృష్ణుడు ఓడిపోయాడు. కృష్ణ హారగయ్యే హారే అంటే అర్థం ఏంటి? ఓడిపోయారు. హరే కృష్ణ అనేనంటే ఓపిక వస్తుంది. అందులో అప్పుడప్పుడు ఏం చేయాలన్నమాట, సాధ్యానంత వరకు అలవాటు అయిందని కొద్దిగా మార్చుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అది మరి కష్టం కదా, అవునా? అలవాటు అయిపోయేరికే హరే కృష్ణ అంటున్నాను తప్ప ఆయన హారం కాదు, హరి. సమస్త పాపాలను హరిస్తాడు గనక, శుభాలను బహూకరిస్తాడు గనక ఆయనకి హరి అని పేరు వచ్చింది. అటువంటి హరిని సంబోధించేటప్పుడు కృష్ణ అనే శబ్దం ఉందనుకోండి, ఓ కృష్ణ అన్నప్పుడు సంస్కృతంలో కృష్ణ అంటాం. అదే ఇకారాంత శబ్దాలు ఏ అయిపోయి హరి హరే అంటే ఓ విష్ణుదేవా అని అర్థం అనమాట. అర్థమైందా? కృష్ణ శబ్దం అకారాంతం కాబట్టి అదేం మార్పు ఉండదు, అందుకే హరే కృష్ణ. రామ శబ్దం కూడా అంతే, రామ. ఒక్క హరి మాత్రం ఇకారాంత శబ్దాలకి ఏ అయిపోతుంది సంబోధనలో. సంబోధన అంటే పిలవడం అనమాట. ఓ హరి అని మనం తెలుగులో పిలిచినట్లుగా సంస్కృతంలో హే హరే అంటాం అనమాట. హే హరి అనకుండా హరే అందాం అనుకోండి, ఇంకొంచెం సంతోషిస్తాడు. పర్వాలేదు, భక్తితో పిలిస్తే ఎలా పిలిచినా సంతోషిస్తాడు. కొంతమంది రాధ అనగలరు, కొందరు అనలేరు అనుకోండి. రాధా రాధా అంటే రాధని భయపడక్కర్లా, ఎందుకని వాడి మనస్సులో ఉన్న కోరిక రాధని తలుచుకోవడమే కనుక. ఒకవేళ భాషాదోషం ఉన్నా పరమాత్మ సహిస్తాడని మొదటి రోజే చెప్పాను. తెలిస్తే సరిదిద్దుకోగలరు గనుక సరి చేశాం. ఇక మీద చక్క హరే కృష్ణ 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 హరే హరే. మీ కంఠాల్లో ఒక భక్తి తుణికిసలాడుతోంది కనుక ఆకర్షిస్తుంది ఎవరినైనా సరే. తెల్లవారుజామును మొదలుపెట్టి అలా ఏకదాటిన హరినామ సంకీర్తనం చేస్తూనే ఉన్నారు. భాగవత ధర్మం అది. నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అన్నాడు పోతన గారు. హరికీర్తన చేసేటప్పుడు నోరు నొప్పి పెట్టేలా చెయ్యాలి, అంటే గొంతుకు పోతోంది, నొప్పొచ్చేస్తోంది, అయినా సరే హరి 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 అని తలచి తలచి చివరికి తాను హరి అయిపోవాలన్నమాట. అది కొంచెం కష్టమైన ఆ పని చేయండి. ఈ హరి సంకీర్తన చేసేవాళ్ళు, కొంచెం మంచి పనులు చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కొన్ని కష్టాలకు అప్పుడప్పుడు గురవుతారు. భగవంతుడు ఏం చేస్తాడట, మీలాంటి భక్తుల్ని పరీక్షిస్తాడు, పాపాత్ముల్ని పరీక్షించడు. పాపం చెయ్యనిచ్చి చెయ్యనిచ్చి ఒక్కేసారి చంపేస్తాడు. కానీ పుణ్యాత్ములను అలా కాదు, తపస్సు చేసేవాళ్ళని, ధర్మకార్యములు చేసేవారిని, ఇలాగే సంకీర్తన చేసేవారిని అప్పుడప్పుడు కొంచెం కొంచెం పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో తట్టుకున్నారా యహం పరం రెండు లభిస్తాయి. దేవతలు ఉన్నారు, పాలసముద్రం చిలికారు, కానీ అందులోంచి ముందేమొచ్చింది, విషం వచ్చింది. విషం వచ్చిందని భయపడ్డారా? భయపడకుండా కష్టంలోంచి బయటపడడానికి శివుణ్ణి పట్టుకున్నారు. శివుడు ఆ విషం తాగి వాళ్ళని రక్షించాడు. కాబట్టి ముందు మంచి పని చేస్తే ఏమొస్తుందనమాట, విషం పుడుతుంది. అలాగే గొప్ప కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ విషమ పరీక్షలు వస్తాయి. అక్కడ విషం పుడితే ఇక్కడ విషమ స్థితి వస్తుంది, అప్పుడు నిలదొక్కుకోవాలి. మన మీద అభాండాలు పడుతున్నా తట్టుకోవాలి, కష్టాలు వస్తున్నా తట్టుకోవాలి. ఆ తర్వాత ఏమైంది, రకరకాల వస్తువులు వచ్చాయి, చింతామణి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, ఇలా ఎన్నో వస్తువులు వచ్చాయి. ఈ వస్తువులు వచ్చాయి కాబట్టి మధ్యలో ఆపేశారా పని? ఆపలా. ఎందుకని, వాళ్ళకి కావలసింది అమృతం. అమృతం వచ్చేదాకా క్షీరసాగర మథనం చేస్తూనే ఉన్నారు. చెట్టు చివరికి అమృతం వచ్చింది, అనుకున్న లక్ష్యం నెరవేరింది, పని సాధించారు. మనం కూడా మోక్షం అనే ఒక అమృతం పొందేదాకా విషం వచ్చినా, మధ్యలో భోగాలు వచ్చినా, వస్తువులు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా తట్టుకుంటూ, ఒక్కొక్కడు పొగుడుతారు, ఒక్కొక్కడు తిడతారు. ఈ పొగడ్తలు తెగడ్తలు వచ్చినప్పటికీ చివరిదాకా మన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే ఈ జన్మలోనే ముక్తి పొందుతాం. అదే భాగవత సారాంశం. పూర్వం అజామీళుడని ఒకడు ఉండేవాడు. వీడు పరమ నీచాత్ముడైపోయాడు. 16 ఏళ్ళ వయసులో వాడికి పెళ్ళయింది. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత వాడు వ్యసనాల పాలైపోయాడు. ఒక తొత్తును, అడవిలో తిరిగేటటువంటి శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునేటటువంటి దాని మాయలో పడి దాన్ని వరించాడు. దానికోసం తాగాడు, తందనాలు ఆడాడు, తినకూడని మాంసం కూడా తినేశాడు. ఎంత దుర్మార్గుడైనా గోమాంసం తినడు. పరమ పాపాత్ములు కూడా గోమాంసాన్ని భక్ష్యం కాదు, అభక్ష్యము అని భావిస్తారు ఆ రోజుల్లో. ఇప్పుడు కలియుగం అనుకోండి, కలియుగంలో ఏది ఎవరు తింటున్నారో, ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియకుండా అయిపోయింది. కానీ పూర్వకాలంలో భక్ష్యాభక్ష్య విచక్షణ ఉండేది, ఇది తినవచ్చు ఇది తినకూడదని. సరే, కర్మయోగం అనుకోండి, ఆ విధంగా గోమాంసం కూడా తినేశాడు. ఏది ఒక నీచ స్త్రీ సాంగత్యం వల్ల. అందుకనే భాగవతం ఏం చెబుతోంది, నీచాశ్రయాహ న శోభంతే. నీచులను ఆశ్రయించుకున్న వాళ్ళు శోభించరు. వీలున్నంత వరకు మహాత్ములను ఆశ్రయించాలి. మహాత్ములతో తిరిగితే లాభం ఏమిటి, ఆహార నియమాలు ఉంటాయి, సమయ నియమాలు ఉంటాయి. ఇది ఇలా పారాయణలు చేస్తారు, ప్రవచనాలు వింటారు, దేవాలయాల చుట్టూ తిరుగుతారు, సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అందువల్ల సత్పురుషులను ఆశ్రయించాలి. అసలు సాంగత్యమే విడిచిపెట్టమన్నాడు. సాధ్యమైనంత వరకు ఎవరితో ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు. అతిగా పరిచయం పెంచుకోవటం వల్ల ఎప్పుడూ ప్రమాదమే. అందుకని సంగమును విడిచిపెట్టుము అని దత్తాత్రేయుడు చెప్పాడు మార్కండేయ పురాణంలో. మారణ గారు మార్కండేయ పురాణంలో అద్భుతమైన పద్యం రాశారు, సంగము విడువగ వలయును, సంగము విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము, సంగరుజకు ఔషధంబు సద్భజన మిలన్. సాంగత్యమును విడిచిపెట్టుము అనగా ఎవరితో ఎక్కువగా స్నేహం పెంచుకోకు, అందరినీ ప్రేమించు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడు, కానీ ఎక్కువగా పరిచయం పెంచుకోకూడదు. అప్పుడు ఏమవుతుందన్నమాట, అతి పరిచయం వల్ల అనవసరమైన మాటలు వస్తాయి. ముందేమో ప్రేమతో మొదలయ్యి తర్వాత చెవాట్లోకి వస్తాయి. ఓ నాలుగుసార్లు ఇంటి చుట్టూ తిరిగామనుకోండి, ఎవరు చుట్టేరా, ఎంతకాలం కబుర్లు చెప్పుకుంటాం. మంచి కబుర్లు పోయి చివరికి వాడు అలాంటి వాట్ట, వీడు ఇలాంటి వాట్ట, ఇది దుర్మార్గురాలట, అది పాపిష్టిదిట, ఈ కబుర్లు మొదలవుతాయి. మీరు పొద్దున్నీ సాయంత్రం దాకా మాట్లాడుకోవాలండి, ఇద్దరు మనుషులు కూర్చుని ఈ కబుర్లు చెప్పాలి. ముందు ఏం చేస్తారు, ఇవాళ టిఫిన్ ఏముంది, అందులో చట్నీ ఏమిటి, ఈ కబుర్లు మొదలవుతాయి. ఆ కబుర్లు ఎంతసేపు చెప్తారు చెప్పలేరు కదా, ఇంకా కాసేపు నాక అది చిన్నప్పుడు పేడ పిసిగింది, ఇదేమో ఆ టైంలోనేమో కళ్ళాపు తల్లింది, ఇది ముగ్గెట్టింది, అది ఎప్పుడో నన్ను తిట్టింది, ఇవి మొదలవుతాయి. ఇంకా ఏం చెప్పుకోవడానికి కబుర్లు కావాలి కదా, అందుకని పిచ్చి పిచ్చి కబుర్లు వస్తాయి. అందులో ఫ్రీ బస్సులు ఒకటి వచ్చాయి ఇప్పుడు, అందులో ఏం చేస్తారనమాట, పొద్దుటే ఇంట్లో పని ఎలాగో ఇప్పుడు వంటలు చేయట్లేదు అనుకోండి, ఎందుకు వర్రీ, ఉంది కదా సెంటర్ ఆఫ్ కర్రీ అని ఆ కర్రీ సెంటర్ని తెచ్చుకుంటున్నారు. అన్నం కూడా వండుకుంటే వండుకుంటాం లేక లేదు, ఇవి పార్సిల్ చేసుకుని ఇక్కడ బస్సు ఎక్కితే హాయిగా సికింద్రాబాద్ స్టేషన్లో దిగడానికి ఓ 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటలు ఇద్దరు పక్క పక్కనే కూర్చుని స్నేహితురాళ్ళు ఇద్దరును, ఇంకా అక్కడి నుంచి ప్రపంచంలో అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆవకాయ వరకు అమెరికా వరకు కబుర్లు వస్తాయి, పిచ్చి కబుర్లు వస్తాయి. మళ్ళీ రిటర్న్ జర్నీలో మొదలవుతాయి. చివరికి అప్పుడు ఏమవుతుందన్నమాట, భాగవతం పోయి పిచ్చి భాగవతం మిగులుతుంది. అందువల్ల ఏం చెప్పారన్నమాట, అనవసర ప్రసంగంతో వాక్కుని పాడు చేసుకుంటాం గనక క్రోధావేశాలకి గురైపోతావు గనక సాంగత్యము తగ్గించు, విడిచిపెట్టు. కానీ మనుషులతో బ్రతకాలి గనక, మనుషులలో కలిసి జీవిస్తున్నాం కనుక, జీవనం అంటే జనుల యొక్క సముదాయం కనుక, మనుషులతో స్నేహం లేకపోతే బ్రతకలేం కనుక స్నేహం చెయ్యాలి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, సత్సాంగత్యం చెయ్యాలి, సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. అంటే మీపోటి వాళ్ళంతా ఒక చోట తీరితే హరే కృష్ణ భజన చేస్తారు, లేదా గురువుగారికి నేనే బట్టలు తూగుతానంటే నేనే బట్టలు తూగుతానంటే పోటీ పడతారు. ఉన్నది ఒకటి పంచే, ఈ పంచి 10 మంది మేమే ఉతకాలని కోరారట ఇక్కడ చాలామంది. పాపం మా శిష్యుడు చెప్పాడు, గురువుగారు అందరూ మీ పంచి ఉతకాలంటే, ఇప్పుడు కాదు కట్టుకున్నప్పుడు కాదు, కట్టుకున్నప్పుడు లాగి ఉతికేయండి లేరు పని కూడా, మళ్ళీ రేపు కొత్త పంచి మార్చుకున్నప్పుడు ఈ పాత పంచి ఉతకాలి, నన్ను కాదు పంచని. ఈ పంచని ఉతకడానికి 10 మంది పోటీ పడితే కష్టం కాబట్టి ఏదో ఒకరి తర్వాత ఒకళ్ళు రోజు ఉతికి పెడతారు, కాకపోతే చిరక్కుండా వండాక అప్పగించండి. ఈ విధంగా మొత్తం మీద సాధువుల యొక్క సేవ చేయాలని, భాగవతం వినాలని కోరతారు సజ్జనుల యొక్క సాంగత్యం వల్ల. అందుకని సాంగత్యం ఒక రోగం అయితే ఆ రోగమునకు మందు సజ్జన సాంగత్యము. అదే దుర్జనులతో సాంగత్యం చేస్తే ఏమవుతారనమాట, శోభించరు, నీచాశ్రయాహ న శోభంతి. నీచులను ఆశ్రయించుకుంటే ఉన్న కీర్తి పోతుంది, వ్యసనములు వస్తాయి, వాడిలో ఉన్న కళాకాంతులు పోతాయి. వాళ్ళు ఏం చెబితే చేస్తాం గనక. ఇప్పుడు నిన్నో మొన్నో ఓ దిక్కుమాలిన ఫంక్షన్ పెట్టుకున్నారు, ఓ 2 రోజుల క్రితం. ఏం చేస్తారు దాంట్లో, కేకులు పంది మాంసాలు పెట్టుకుని మనకు కూడా అది పెడతారు. ఆ ఫంక్షన్కి వెళితే ఉపయోగం ఉంది కాబట్టి వాడి దగ్గర ఏముంటే అది పెడతాడు. అలాంటి వాటిని తగ్గించాలి. కానీ వీడి కర్మయోగం వల్ల యజామీడు నీచ స్త్రీ సాంగత్యంలో పడ్డం వల్ల కళ్ళు తాగాడు, ఫుల్లుగా తాగాడు, ఆ తర్వాత పంది తిన్నాడు, ఆఖరికి నంది తినేశాడు, తినకూడని గోమాంస భక్షణం కూడా చేసేశాడు, ఎన్ని పాపాలు చేయాలో అన్నీ చేశాడు, ఇంటిని మొత్తం సర్వనాశనం చేసి ఆస్తి మొత్తం దాని చేతిలో పెట్టాడు, ఇళ్ళు పొలాలు సంపదలు అన్ని అంటగట్టాడు, ఈ డబ్బంతా ఎంతకాలం ఉంటుంది, వ్యసనాల వల్ల పాడైపోయింది, అందుకని దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు, హత్యలు కూడా చేశాడు. ఆ విధంగా 18వ ఏట దాని వలలో పడినవాడు 88 ఏళ్ళు వచ్చేదాకా దాంతో జీవించాడు. 16 కుమారుల్ని కూతుళ్ళని కన్నట్టేటగాడు, షోడశ కళలు. అంటే 70 ఏళ్ళు తిరిగాడు అనమాట దాంతో, 18వ ఏట అడుగు పెట్టాడు దాని జీవితంలోకి, 88 ఏళ్ళు వచ్చాయి. ఈ 88వ ఏట వాడి శరీరం అంతా శిథిలం అయిపోయింది, తెగతాగుడు వల్ల దానివల్ల తలంతా ఇలా తిరగడం మొదలెట్టింది, కళ్ళు కనపడకుండా పోయాయి, చేతులు కాళ్ళు వణికిపోయాయి, కఫం కంఠంలో చేరిపోయింది, రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది వచ్చేది, గొరకెక్కువైపోయేది, గొర గొర శబ్దం అన్నమాట. ముక్కుల నుంచి నోట్లోంచి శ్లేష్మం వచ్చేది. ఈ శ్లేష్మాన్ని రోజు అస్తమాడు కళ్ళు ఎక్కువైపోతే ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఉంబేయడం మొదలెట్టారు. వాడు చివరికి పంచిలో కూడా ఉంబేసుకునేవాట తట్టుకోలేక. అది దుస్థితి వార్ధక్యంలో వస్తుంది. వార్ధక్యంలో కఫం కంఠాన్ని పట్టి పీడిస్తుంది. దానివల్ల వాడికి ఇంక సిగ్గెక్కులు పోతాయి. ఏవో నోట్లోంచి కక్కు కక్కు అని దగ్గు వచ్చేసి కళ్ళు వస్తుంటే అస్తమాటు దాన్ని ఎక్కడ ఉమ్ముతాడు. ఈ మధ్యన ఒక ఆయన డబ్బా పెట్టుకున్నాడు అండి, అదో సుఖం. డబ్బాలో ఉమ్ముకుంటే పర్వాలేదు, కానీ జబ్బు ఎక్కువైపోయినప్పుడు వాడికి మంచం మీద పడి ఉండడం వల్ల తన మీద తానే ఉమ్ముకునేవాడు, బయట ఉమ్మలేక కూడా. కనీసం మంచం మీద నుంచి లేచి పక్కన ఉన్నటువంటి డబ్బాలో కూడా ఉమ్మలేక తన పంచె మీద కూడా ఉమ్ముకునేవాట. అది చిట్ట చివరి దుస్థితి. పాపాత్ములు రోగాల పాలై, కఫం పాలై, దగ్గు, ఆయాసం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇటువంటి వాటితో కుంగి కృశించి నశించిపోతారు. అది రాకుండా ఉండాలంటే భగవంతుని భక్తితో ప్రార్థించాలి. పళ్ళు ఊడిపోయాక రామనామస్మరణ ఏం చేస్తామండి? ఇవి ఇప్పుడే చేయాలి. రామనామస్మరణ ఇలాగే చేయాలి. ఈ రఘురామ శర్మ గారు నన్ను వీళ్ళు చాలా ఆకట్టేశారు. ఆయన అక్కడ ఏం చేస్తున్నా సరే ఆ చెవిలో కృష్ణ రామ అంటూ ఉంటే ఒక క్షణకాలం నన్ను నేను మర్చిపోయి గోలోకానికి వెళ్ళిపోయానండి. ఇది నిజం చెప్తున్నాను నేను, అసత్యం ఆడవలసిన అవసరం పడలేదు. పాడతారు చాలామంది, కానీ వీళ్ళ ముఖాల్లో ఏదో ఒక రకమైన తన్మయత్వం ఆనందం అనమాట, భక్తి ఎక్కువ. దీన్ని బట్టి వీళ్ళంతా నిజంగా గోపాలుడి యొక్క పల్లె నుంచి, ఆ గొల్లపల్లి నుంచి వచ్చినటువంటి బృందావనం నుంచి వచ్చిన భక్తులు అనిపించారనమాట. అలా ఎడతెరపి లేకుండా ఎంతసేపు ఎలా పాడగలిగారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఒకసారిగా ఒకసారి అవుతారా? లేదు, ఆగారు అనుకునేలో పళ్ళి చక 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 చేస్తారు. ఒకసారి వేగంగా, ఒక్కొక్కసారి మెల్లగా, ఒక్కొక్కసారి ఏమో పెద్ద కంఠంతో, ఒక్కొక్కప్పుడు మెల్లగా. అలా దాదాపు 4 గంటల నుంచి చేస్తున్నారు కదమ్మా. పైగా 6 గంటలకు 5 గంటలకు కూర్చుంటే ఇప్పుడు నేను వచ్చేదాకా చేస్తున్నారంటే పాప మధ్యలో తిండి కూడా తిన్నారో లేదో తెలియదు, కాఫీ తాగారో లేదో తెలియదు, మంచినీడు తాగుతున్నారో లేదో తెలియట్లేదు, లేకపోతే కొంతమంది ఉండి కొంతమంది పెడుతున్నారో తెలియదు. పాపం తల్లులారా, భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యంతో చల్లగా చూచుగాక. మీ అందరికీ సందేహం లేకుండా ఈ జన్మలోనే అవకాశం ఉంటే మోక్షం ఇచ్చుగాక, లేని పక్షంలో ఉత్తమ జన్మం ఇచ్చి తద్వారా మిమ్మల్ని అనుగ్రహించుగాక. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని యావత్ భారతదేశంలో వాళ్ళంతా వీలున్నంత వరకు హరినామ సంకీర్తనం చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. ముసలాళ్ళు అయ్యాక ఓపిక తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా శరీరంలో పూర్వం ఉన్నంత ఓపిక ఉండదు కదా, ఏదో పురాణాలు చెప్పుకుపోతూ ఉంటుంది, వేరే విషయం, అది దైవబలం. కానీ శరీరం శరీరమే. ఓ 16 ఏళ్ల వయసులో తిరిగినట్టు ఇప్పుడు ఎలా తిరుగుతాం? అందువల్ల శరీరంలో శక్తి ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలి, అప్పుడే హరినామస్మరణ చేయాలి. ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టడి వేళ సోపరుల్ గబగబ బయటబట్టుడిక కార్యములేదను వేళ కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగడి వేళల ఆలు జొట్టముల్లవలవలాడు వేళల తలంపగ శక్యమే రామనామములు. క్రమంగా వార్ధక్యంలో కంఠంలో శ్లేష్మం పెరిగిపోతుంది. ఈ శ్లేష్మం వల్ల మాట సరిగ్గా రాదు. చూచేవాళ్ళు ఏమంటారు, ఇంక లాభం లేదండి, ఇక వీడు పోతాడు, ఏది అప్పటికే ఆసుపత్రిలో ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేసారులేండి, మొత్తం 100,000,000 ఇంతకాలం దాచిందంతా వెళ్ళిపోయింది, యావత్ జీవితం కష్టపడి సంపాదించిన 1 కోటి రూపాయలు హాస్పిటల్ బిల్, దాంతో వీడి బ్యాంక్ బ్యాలెన్స్ నిల్, వీడి లైఫ్ కూడా నిల్లే. ఇది మానవుడికి కలియుగంలో స్కిల్. ఇది తెలుసుకోలేక ఓ సంపాదిస్తున్నారు, కానీ మీరు ఎంత కష్టపడి సంపాదించినా చివరి రోజుల్లో మొత్తం పట్టుకుపోతారండి ఒక దెబ్బకి. నేను చూస్తున్నాను కదా, 50 లక్షలు దాచేటవాడు, 50 లక్షలు మొన్న ఒక దెబ్బకి హార్ట్ పేషెంట్ అయ్యట పోయింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక ఏం చేయాలో ఎలా బతకాలో తెలియట్లేదు. ఆసుపత్రికి వెళ్ళినవాడు బతికి వచ్చాక ఎందుకు బతికాను అనుకుంటాట, ఎందుకని ఇంకెలా బతకాలో తెలియదు కనుక, ఉన్న డబ్బంతా ఆసుపత్రి బిల్లే కనుక. అలా తయారు చేసాం. పూర్వం ఆయుర్వేదం ఆసుపత్రికి వెడితే ఏదో 10 రూపాయలతో పావులాతో పోయేది, ఇప్పుడు అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్. ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడా, ఇంకా తర్వాత సంగతి చెప్పేది ఉంది, మీ అందరికీ అనుభవంగా ఇళ్లలో ఎక్కడో తోట ఇలా ఉన్న డబ్బంతా పోతుంది. చూస్తూ చూస్తూ పక్కవాడికి 10 రూపాయలు ఇవ్వలేము, చిరిగిపోయి ఏది ఏనాడో కరెన్సీ ప్రింట్ చేస్తున్నప్పుడు తయారు చేసిన 10 రూపాయల నోట్ చూసారా, అది ఇంకెందుకు మరికిరాదు, అవి తీసుకెళ్ళి పళ్ళెంలో వేసిపోతాడు. ఈ సంపాదించిన డబ్బంతా ఆసుపత్రిలో పట్టుకుపోతాడు, పిసిని కొట్టాడు చివరికి అదే మిగిలేదు. అందువల్ల ఈ వార్ధక్యంలో కఫం పెరిగిపోయి చూచేవాళ్ళకి లాభం లేదురా బాబు, వీడు చస్తాడు అని చెప్పే సమయంలో రామ అనగలవా? ఇంట్లో చచ్చిపోతే ఇంటికి వెళ్ళి ఇబ్బందేమో, పుణ్యాహవచనం చేయించాలేమో, లేకపోతే కొంతకాలం పాడు పెట్టాలేమో అనే భయంతో బయట పడుకోబెట్టండి అంటున్నారు. అందుకని తీసుకుపోయి వీడు బతుకుండగానే బయట పడుకోబెడతారు. ఎంత ఇల్లు కట్టుకున్నా సరే వాడు లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ బయటే, టెంపరీ టెంటే దిక్కు, అక్కడ పడుకోబెడితే అని ఆయాసపడుతూ యమకింకర దర్శనం చేసుకుంటాడు. పోయే ముందు యమకింకరులు కనబడతారుండయి, మహాభయంకరాకారంతో కనబడి, కమాన్ నీకోసం ఎదురు చూస్తున్నావు, రారా బాబు ఇక చాలు ఇక్కడ ఉన్నది అంటారు. దాంతో వీడికి ఆ యమకింకరులు చూడగానే గుండె గాబరా ఎత్తిపోతుంది, గజగజ వణికిపోతాడు, గజగజ తన్నుకుంటాడు, గొజగొజ వణుకుతాడు, ఈ విధంగా గజిబిజి పడతాడు. ఆ సమయంలో కాస్త వీడంటే ప్రేమ ఉంటే భార్యామణి ఏడుస్తుంది అనుకోండి, అయ్యో పోతున్నావా అని. కొన్ని చోట్ల భార్యలు అది కూడా ఏడవట్లేదు, దిక్కు అన్నాడు, డబ్బులన్నీ వాడికి ఇచ్చేశాడు, వీడికి ఇచ్చేశాడు, వాడి చేసేశాడు, వీలు నమ్మ రాయకుండా పోతున్నాడు అని తిట్టుకోవచ్చు, కొందరు ఏడుస్తారు. పిల్లలు కూడా అంతే, కలియుగంలో ఇప్పుడు తల్లిదండ్రుల మీద కోపాలు పెరిగిపోతున్నాయి అందరికీ. తల్లిదండ్రులు ఏదైనా పెద్దవాళ్ళు ఏవో తిట్టి తిట్టారనుకోండి, ఆ మాత్రాన్ని కోపగించేస్తున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు చాలా భయంకరమైపోయింది పరిస్థితి, ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుందండి. అందుకని నోరు మూసుకోవడం అంత ఉత్తమం లేకుండా అయిపోతుంది. ఎక్కడ చూసినా పొరపాటు, వాళ్ళు ఏదో అంటారండి, మనకు కోపం వస్తే ఉంటే ఉండి పోతే పో అన్నాం అనుకోండి, అదిగో నన్ను ఇలా అంటాడేవాడు అండం, అన్నీ మనకే తప్పు, ఏం చేసినా మందే తప్పు. దాంతో ఈ కలియుగంలో ప్రాణం పోయేటప్పుడు ఈ పెళ్ళం బిడ్డలు చుట్టాలు స్నేహితులు వీళ్ళందరి యొక్క గందరగోళం పక్కన కనబడుతూ ఉంటే, ఈ శవాన్ని కూడా రాజకీయంగా భావిస్తూ ఉంటే, ఆ టైంలో చచ్చే ముందు రామా రామా అనగలడా? అందుకని ఆ సమయంలో తలంపగ శక్యమే రామనామమునని ఆంధ్ర వాల్మీకి వావిలుకొల సుబ్బారావు గారు అద్భుతమైన పద్యం రాస్తాడు రామాయణం మందరంలో. దంతం బులుడు నన్ చింత ఉట్టకమున కనుదోయి మసకలు కొనకమున పెండ్లాము కడు గడగండ్లు పెట్టకమున నందనుల్ తన్నుజూచి నగకమున గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున వడకు చేకాల్ తడబడకమున ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున పూని వైద్యుడు చెప్పక పోకమున కాలభట దర్శనమును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామ ఎన్నుచు ధ్యాన మనరించు వాడే పో ధన్యతముడు. క్రమంగా వార్ధక్యంలో దంతాలు ఓడిపోతాయి, పళ్ళు ఊడిపోతే మాటలో స్పష్టత పోతుంది, బోసి మాటలు వస్తాయి. అలా దంతాలు ఊడిపోతాయి, తిండి తినలేము అనే బాధ రాకముందే రామ అన్నవాడు అదృష్టవంతుడు. కళ్ళు మసకలిస్తాయి, సరిగ్గా కనబడవు. పెద్దవాళ్ళు అవ్వడం కాదండి, ఈ మధ్యన పెళ్లి చూపులకు వచ్చారు. ఆ మధ్యన ఒకసారి ఒక ఇంట్లో పెళ్లి చూపులుట, ఆ పెళ్లి కొడుకు దగ్గర నుంచి అందరికీ పెళ్లి కూతుర్ని పరిచయం చేస్తుంటే నమస్కారం అని అంటాడు. పెళ్లి కూతురు ఎక్కువ ఉంటే వాడు నమస్కారం అని అంటాడు. అంటే వాడికి ఎక్కడుందో పెళ్లి కూతురు తెలియట్లా, అందరూ అటువంటి వాళ్ళే పాపం, దొందు దొందే దొందప్ప అని. ఈ విధంగా కళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు కనపడటం లేదు, వార్ధక్యంలో అసలు కనపడవు. ఆ సమయంలో కంటికి వచ్చేటటువంటి దృష్టి తగ్గిపోవడం వల్ల కనపడుతున్నది భార్యయో లేక భర్తయో చెల్లెలో అక్కో తెలియకుండా యాత్ర పడతాడు. అలా కళ్ళు మసకలిచ్చే లోపు రామ అనాలి. వార్ధక్యంలో చేదస్థం పెరుగుతుంది కాబట్టి భార్యకి కోపం వస్తుంది, భర్తకి కోపం వస్తుంది, పెళ్ళం తెగ తిడుతూ ఉంటుంది, నాకు వయస్సు వస్తుంది, నన్ను చెత కొడుతున్నావు, ఏడిపిస్తున్నావు, చీటికి మటికి కాఫీ అంటావు అని ఆవిడ తిడుతుంది. అలా తిట్టేటప్పుడు రామాని ఏమంటాం? ఏ కొడుకులు కూడా నాన్న మూలబడి ఉండు, ఇంతకాలం పెత్తనం ఎలా పెట్టావు చాలు అని వాడు ధిక్కరిస్తాడు. ఇంకా చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఈ చేదస్తుంతో వాడు ఏదో అంటూ ఉంటే వాళ్ళకి మండుతుంది అనమాట. వీటికేమో 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళేమో ఇంకా 5-6 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళ మీద కంట్రోలు పెత్తనం వహించాలనుకుంటే ఎలాగా? అందుకని వాళ్ళు కూడా బుడుతలు కూడా నోరు మూసుకో కూర్చో నీకేం తెలియదు అంటారు. తాత కూర్చో, బమ్మ కూర్చో అంటారు విసిగెత్తి. అదిగో అప్పుడు రామ అనగలవా? అనలేవు. ఇంకా ముసలితరుల చర్మం ఇలా వేళ్లాడిపోతుంది, ముడుతలు పడిపోతాయి, ఇలా చర్మం ఇటు దిగిపోతుంది ఇటు ముడతలు పడిపోతాయి. అటువంటప్పుడు శరీరం అంతా వణుకుతుంది, అప్పుడు రామ అనలేవు. కాలు ఒడుకు వల్ల తడబడిపోతుంది, అటు ఇటు తూలి పడిపోతూ ఉంటాడు అనమాట. కర్ర చేత్తో పట్టుకున్నా తూలి పడిపోతూనే ఉంటాడు. ఇంకా చెడు రోగాలు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. వార్ధక్యంలో ముఖ్యంగా ముఖ్యమైనది ఏమిటనమాట? జ్ఞాపక శక్తి. అసలు తన పేరు తను మర్చిపోతాడు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ పెట్టుకోవడానికి మీ పేరు ఏమిటంటే నా పేరే అండి అని మర్చిపోయేవాడు. ఏం చెప్పాలో చెప్పలేడు అనమాట. నేను తిరుపతిలో పనిచేశాను, చిత్తూరులో పనిచేశాను, వైజాగ్లో పనిచేశాను, ఎల్లారెడ్డిపేటలో పనిచేశాను అంటాడు తప్ప వాడి పేరు మర్చిపోయాడు. ఈ మధ్యన ఒక ఆయన వార్ధక్యంలో తన పేరు తన భార్య పేరు అని మర్చిపోతారు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటంటే చెప్పలేడు. ఇంకా నయ్యం, ఒక తిండి మాత్రం గుర్తుంటుంది వాడికి, అది మాత్రం బాగానే గుర్తుంటుందండి. బొబ్బట్లు దెబ్బరొట్లు ఇవి గుర్తుంటే తప్ప మిగతా అన్నీ మర్చిపోతారు. క్రమంగా తాను ఎక్కడుంటున్నాడో పరిసరాలు కూడా మర్చిపోతాడు. ఆ సమయంలో వైద్యుడు ఇక ఈతడు ఎక్కువ కాలం బ్రతకడు అని అందరికీ చెబుతాడు. ఆ సమయంలోనే యమకింకర దర్శనం అవుతుంది, వాళ్ళు కనబడతారు. ఇవి వచ్చినప్పుడు భగవన్నామం చేయటం కష్టం కనుక దానికి ముందుగా చిన్నప్పటి నుంచి ఈ దుస్థితి రాని క్రితమే రామ శ్రీరామ శ్రీరామ రామ అని ధ్యానం చేసిన వాడు అదృష్టవంతుడు. కానీ వార్ధక్యంలో ఏదో చేద్దామంటే కుదరదు. ఈ మూర్ఖుడు వ్యసనపురుడై 88 ఏళ్ళు వచ్చేదాకా అన్నీ పట్టించుకోకుండా భ్రష్టుడైపోయిన వీడికి కళ్ళు బైర్లు గమ్మై చూపు పోయింది, తల వణికింది, కాళ్ళు చేతులు వణికై కఫం పెరిగిపోయింది, నడుం పీకుతోంది, లేవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, నిద్ర పట్టదు, మలవత్రాలు విసర్జించడం, అయినా కుటుంబ వ్యామోహం మాత్రం పోలేదుటండి వాడికి. ఇంకా నా పెళ్ళాం నా బిడ్డలు అనే వ్యామోహం మాత్రం తిరిగింది. ఇలా ఉండగా ఆ పాపాత్ముడికి పోయే కాలం వచ్చింది. ప్రాణం పోయే ముందు పరమ పాపాత్ములకి 3 యమకింకరులు కనపడతారు, భీకరాకారులు కనపడతారు. వీడికి అలాగే కనపడ్డారు. కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతుల ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జన సంత్రాసకరోద్యతాయత సుపాశ శ్రేణిక హేతులం హనన వ్యాప్తి విభీతులం ముగుర ఆత్మానేతలం దోతలం. ఇక వీడికి ఆయువు తీరింది. ఆ సమయంలో ఈ అజామీలుడికి 3 యమదూతలు కనబడ్డారు. ఆ 3 ఎలా ఉన్నారు? నల్లగా బొగ్గుల్లో ఉన్నారు, పాత చింతపండులో ఉన్నారు. అమావాస్య నాడు అర్ధరాత్రి పూట కటిక చీకటి ఎలా ఉందో అలా ఉన్నారు. పూర్వం ఆడవాళ్ళు కాటుక అని ఒకటి పెట్టుకునేవాళ్ళండి, అలాంటి కాటుకలా ఉన్నారు. ఆ నల్లని వాళ్ళకి కళ్ళు మాత్రం ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి. నల్లని శరీరంలో ఎర్రని కళ్ళు ఉంటే ఆ రూపం చూస్తే ఎంత భయం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా నోట్లో పెద్ద పెద్ద కోరలున్నాయి, కోపంతో పళ్ళు పటపట కొరుకుతున్నారు, ఉమ్ము బదులుగా నోట్లోంచి నిప్పులు కక్కుతున్నారు. సాధారణంగా మాట్లాడితే లాలాజలం బయటికి దండుకొస్తుంది తుంపర్లు, కానీ వాళ్ళు కోపంతో నిప్పులు కక్కుతున్నారు. అంటే ఒరే దుర్మార్గుడు కూడా అని తిట్టడం మొదలెట్టారన్నమాట వాడిని. అందుకని వాళ్ళు క్రోధం ప్రదర్శిస్తున్నారు. ఈ పెదవులు ఇంతంతలా ఉన్నాయి, ముఖమంతా వికారంగా ఉంది, ముక్కు ఏదో పెద్ద డొక్కులో ఉంది పొడుం డొక్కులాగా, గర్వంతో ఉన్నారు. పైగా ఆ చూపులతోటే సగం చంపేశారట వాళ్ళు. వాళ్ళు చూస్తూ ఉంటేనే వీడికి ప్రాణం పోయినంత పని అయిపోయింది అనమాట. ఇక వాళ్ళ చేతుల్లో పాపాత్ముల్ని భయపెట్టడానికి కావలసిన పాశములు యమపాశములు ఉన్నాయి. సుపాశశ్రేణికా హేతులు అన్నారు. పెద్ద పెద్ద తాళ్ళు, ఆ తాడుతో కడితే ఎవడూ విడిపించుకోలేడు. అటువంటి యమపాశములు, హేతి అంటే కత్తి, అందరి చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి. యమపాశాలు కత్తులు పుచ్చుకుని జడిపిస్తూ రారా అని బెదిరిస్తున్నారు. పైగా యమకింకరులు చంపే ముందు చాలా బెదిరించి బెదిరించి పీడించి చంపుతారు. ఒక్క దెబ్బకి చంపరు వాళ్ళు. అమ్మో, పాకిస్తాన్ పోలీసులకి వీళ్ళు కూడా అవసరమైతే పీడించేస్తారు. చంపటంలో క్రూరత్వం ప్రదర్శిస్తారు, ఎందుకంటే వీడు చేసిన పాపాల వల్ల. అందుకే హనన వ్యాప్తి విభీతులు అంటే చంపడంలో కూడా చాలా ప్రదర్శన చేసి భయపెట్టి చంపుతారు. అటువంటి వాళ్ళని యమకింకరులను మువ్వురా, ముగ్గురిని చూచాడు. వాళ్ళెవరు? ఆత్మానేతలు. ఆనేత్రు అనే శబ్దమునకు పట్టుకుపోవువాడు. ఆత్మానేత అంటే ప్రాణములను పట్టుకుపోతారని అర్థం. మన ప్రాణాలని పట్టుకుపోయేవాడు వాడు. అటువంటి వాళ్ళు, అటువంటి యమదూతలను చూచాడు వీడు. ఆ యమకింకరుల భేకరాకారము, వాళ్ళ కత్తులు, వాళ్ళ చేతుల్లో ఉన్న తాళ్ళు చూడటంతో వీడి పై ప్రాణం పైకే లేచిపోయింది. గిజగిజలాడిపోయాడు. కళ్ళు బయలు గంబాయి, నీళ్లు కారిపోయాయి కళ్ళలో నుంచి. ఒక్క దెబ్బకి వణిగిపోతూ ఏం చేయాలో తెలియక అటు ఇటు చూశాడు. వాడి అదృష్టం, వాడు ఎప్పుడో చేసుకున్న సుకృతం, దూరంగా ఎక్కడో ఆడుకుంటున్న కొడుకు కంటికి కాదు హృదయంలో కనబడ్డాడు. వాడికి కళ్ళు కనబడలేదు కదా. వాళ్ళ కొడుకు, ఆఖరి కొడుకు దూరంగా ఆడుకుంటున్నాడు ఎక్కడో. ఆ ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. ఈ నారాయణ అని పేరు పెట్టబడిన చిన్న కొడుక్కి 6 ఏళ్ళుట. వాడు బాగా దూరంగా ఆడుకుంటున్నాడు. ఈ చచ్చే ముందు ఆఖరి కొడుకు మీద ప్రేమ వల్ల వాడే మనస్సులో కనబడ్డాడు. మనం ఒక్కోసారి కంటితో చూడం, మనస్సుతో చూడగలుగుతాం. అలాగే చూశాడు. దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన ఓ నారాయణ 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 ఎనుచు ఆత్మనందను నొడివెన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కుమారుడు తన మనస్సులో కనబడగానే వీడు ఆందోళనతో 3 సార్లు ఆ కొడుకుని రక్షించిన ఆయన అని పిలిచాడు. నారాయణ నారాయణ నారాయణ, ఒరే వీళ్ళెవరో వచ్చారు రా రా అని ఆ కొడుకుని పిలిచాడు. ఏ వంకతో అయినా వాడు అన్నది ఏమిటి? నారాయణ స్మరణ. నారాయణ 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 అని పైగా 3 మార్లు పిలిచాడు, 3 మార్లు పిలిచాడు. అలా పిలవడంతో అప్పుడు ఒక మహాద్భుత విచిత్ర ఘట్టం జరిగింది. టక్కనక్కడ పుణ్యశీలుడు, సుశీలుడు అని పేరు కలిగిన విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. వైకుంఠదూతలు. వాళ్ళు అచ్చం విష్ణువులా ఉంటారు. 4 చేతులు ధరించి శంఖచక్ర గదా పద్మాలు ధరించారు. శ్రీమన్ నారాయణుడిలాగే నీలంగా ఉన్నారు వాళ్ళు. నీలమేఘఛాయ శరీరులు. మెడలో వనమాలలు వేసుకున్నారు. వాళ్ళ శరీరం నుంచి ఘుమఘుమలాడే వాసన వస్తున్నది. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు. ఆ సుందరాకారులు రావడంతో యమకింకరులు వేసిన పాశం కత్తిరించారు. యమకింకరులు పాశం విసిరారు తాడు. ఈ తాడు వాడి ప్రాణం మీదకెళ్ళి ప్రాణాన్ని పట్టుకుని బయటికి లాగాలి. ఆ లాగే లోపు వీళ్ళు వచ్చి ఆ తాడు టక్కన కత్తిరించేశారు. రిబ్బన్ కత్తిరిస్తారు చూడండి ఫంక్షన్లో, అలా కత్తిరించారట టక్కన. దాంతో వాడి ప్రాణం మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటంటే అప్పటిదాకా వాడికి తల తిరుగుతోంది, శ్లేష్మం వచ్చేసింది, ముసలాడి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ మహానుభావుల దర్శనము, వాళ్ళు వచ్చి ఈ తాడు కత్తిరించడంతో శరీరంలో 88 ఏళ్ల వయస్సున్నా చూపు కనపడింది, మళ్ళీ దృష్టి వచ్చింది, తలకాయ తిరగడం తగ్గింది, శ్లేష్మం ఆగిపోయింది. మహానుభావులైన విష్ణుదూతల దర్శనంతో ఆరోగ్యం వస్తుందని వాటి ముందు స్వస్థత చేకూరుతుంది. అసలు స్వస్థత మంది దిక్మాలాలు స్వస్థత కూటములని పేరుతోటి ఈ పేరు కూడా కబ్జా చేసేశారు వాళ్ళు. వీళ్ళ దుంపలు తగ్గి వీళ్ళు అన్నీ లాగేశారండి. సన్నుతి అనే పదం ఎంత అందమైంది, అది లాగేశారు. మంచి వార్త అన్నారు, సువార్త అది లాగేశారు. కూటమీ లాగేశారు. ఇక కొంతకాలానికి మిమ్మల్ని లాక్కుండా ఉండాలి. లాగలేరులేండి మిమ్మల్ని, ఎందుకంటే మీరు హరేరామ అంటారు కనుక. హరేరామ అనేవాడు వాడు ఎవడన్నా వస్తే సరే రామ అని ఒకటి ఇచ్చుకున్నాడు పంపేస్తారు, అది వేరే విషయం. ఏం చేస్తాం, కాలప్రభావం. ఈ కలిపురుషుడు ఈ రకమైన మతాల రూపంలో మనమే దాడి చేస్తాట కలియుగంలో. తట్టుకోవాలి మనం. ఇప్పుడు అతడు యవరాన్ చూసేలోపు యమకింకరులు ఆ కొత్తగా వచ్చిన విష్ణుదోత్తలతో ఇలా అన్నారు, మహాత్ములారా మీరెవరు, మీ వేషం మీ భాష ఆకర్షిస్తున్నది, మాబోటి వాళ్ళకి భయం కలిగిస్తున్నది, మీ శక్తి ముందు మా శక్తి చాలా స్వల్పం. ఈ దుర్మార్గుడు అజామీళుడు ఈ క్షణం చావాలి, వీడికి ఆయువు తీరింది, యముడు మమ్మల్ని ఇక్కడికి పంపాడు ప్రాణం తెమ్మని, అందుకే మేము యమపాశములు తీసుకుని ఇక్కడికి వచ్చాం, వచ్చి వీడి ప్రాణవాయువులను యమపాశంతో బంధించి నరకానికి పట్టుకుపోదాం అనుకుంటూ ఉంటే మీరొచ్చి పాశములు కత్తిరించి వాడికి ఆయువు ఇచ్చారు, ఆరోగ్యము ఇచ్చారు. ఇలా అయితే ఇంక యముడి శాసనాలు ఏమైపోతాయి, పాపాత్ములంతా విచ్చలవిడిగా పెరగరా, కాబట్టి ఇది మీకు ధర్మమా. యౌవనివారలు మేరలు చెవ్వకు మా తోడ చేయి సాచక కథమేమి, మీరెవరు మాతో ఎందుకు యుద్ధానికి వచ్చారు, మా యమపాశములకు చిక్కిన వాణ్ణి క్రొవ్వుల విడిపించిరి, మంచి పరాక్రమంతో విడిపించారు. ఇలా అయితే నవ్వులకో జముని శాసనంబులు జగతిన్, ఇలా అయితే యముడి శాసనాలు నవ్వులాటైపోవా, యముడి శాసనం ఎప్పుడు అపహాస్యం చేయకూడదు, ఆయన ధర్మమూర్తి చెప్పింది చెప్పినట్టు మనం చెయ్యాలి, చేస్తేనే ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. తీసేరెవరు, ఎందుకంటే ఆ మూల కడతారు, ఇలా అయితే ఎలాగ మరి లేప్పటి నుంచి అందరూ కూడా మహాపాపాలు చేస్తారు కదా అనగానే, అప్పుడు ఆ విష్ణుదోతలు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, ఏమని మీరెవరు, అసలు మీ కర్తవ్యం ఏమిటో చెప్పండి, అప్పుడు మేమేం చేసామో చెబుతాం, ఇలా అడగండి అని అప్పుడు యమకింకరులు చెప్పారు, మేము యమధర్మరాజు గారి దోతలం, యముడు వేద పురాణ శాస్త్రములనే ధర్మశాస్త్రముల ఆధారంగా సృష్టిని సంహరించి శిక్షలు విధిస్తాడు, ఉత్తముల్ని స్వర్గాది లోకాలకి పంపుతాడు, ఇది త్రిమూర్తుల శాసనం. పైగా త్రిమూర్తులు మా ధర్మరాజు గారిని ధర్మసింహాసనం మీద కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి నాయన బ్రహ్మ రాసిన రాత ప్రకారంగా ప్రాణుల యొక్క ప్రాణములు అపహరించు అన్నారు, ధర్మం చేసిన వాళ్ళందరినీ ఉత్తమ లోకాలకి పంపించు, అధర్మ పరులను పాపాత్ములను నరకలోకానికి తీసుకెళ్ళు, వాళ్ళు చేసిన పాపములకు తగిన శిక్షలు విధించు, శిక్షలు పూర్తయ్యాక ఆ పాపాల్లో కొంచెం అట్టే పెట్టు, దాన్ని శేషము అంటారు, ఈ శేషముతో వాసనతో వారందరినీ మళ్ళీ భూలోకంలో జన్మింపజేయి, వారి పాపాలను బట్టి వాళ్ళు కుంటివాళ్ళుగా గుడ్డివాళ్ళుగా నడ్డివాళ్ళుగా లేకపోతే పశువులుగా పక్షులుగా సృష్టించు అని యమధర్మరాజు గారికి వాళ్ళంతా ఒక నియమం ఏర్పాటు చేశారు. ఆ నియమం ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటాం, ఆ యమధర్మరాజు గారి శాసనాన్ని ఎవరూ నిరాకరించరాదు. ఇప్పుడు ఆ యమధర్మరాజు గారు ఈ దుర్మార్గుడి దగ్గరికి మమ్మల్ని పంపాడు, వీడు చేసిన పాపములను బట్టి వీడి ప్రాణములను యమలోకమునకు తీసుకురండి అన్నాడు. ఈతని పాపములు ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ చెబుతాం, దాన్ని బట్టి వీడు ఏ లోకానికి వెళ్ళాలో మీరే నిర్ణయించండి. వీడు పరమ పవిత్ర వంశంలో పుట్టాడు, వీళ్ళ నాన్నగారు వేద పండితుడు, అమ్మగారు వేద పండితురాలు, అత్తమామలు కూడా అంత గొప్ప పండితులు, 16 ఏళ్ళు వచ్చేదాకా వీడు వేదాధ్యయనం చేశాడు, 8వ ఏట ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళాడు, శాస్త్రాలు చదివాడు, అన్నీ బాగా చేశాడు, కర్మకాండలు చేశాడు చక్కగా, 16వ ఏట ఇతనికి బంగారం లాంటి ఒక సుందరీమణితో పెళ్ళయ్యింది, పరమసుందరి, ఆవిడ సౌందర్యవతి సంస్కారవతి చదువుకున్న పండితురాలు, 18వ ఏడు రాగానే ఒకరోజున వీళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళి యజ్ఞమునకు కావలసిన దర్భలు సమిధలు ఇవి తీసుకురమ్మన్నాడు. వీడు అడవికి బయలుదేరాడు, పూర్వం అడవుల్లో నుంచి ప్రత్యేకమైన దర్భలు తెచ్చేవారనమాట దేవతా కార్యక్రమాలకి పితృ కార్యక్రమాలకి, అలాగే యజ్ఞానికి కావలసిన రకరకాల చితుకులు, మోదుగు కర్రలు, రావి కర్రలు ఇవన్నీ అక్కడి నుంచే తెచ్చేవారు. అక్కడైతే ఎవరు ముట్టుకోరు కనుక కొంచెం బాగుంటుంది కనుక. అందుకని వీడు ఈ ఫలాలు, సమిధలు, కుశలు ఇవి తేవడానికి అడవికి వెళ్ళాడు. అడవిలో కొంచెం దూరం వెళ్ళి వాటి కోసం వెతుకుతూ ఉంటే ఒక పొదలో నుంచో శబ్దం వినపడింది. ఏమిటానా పొదలోకే చూశాడు. ఆ అడవిలో ఒక పొదలో శరీరం మీద నూలు పోక్కు కూడా లేకుండా, వస్త్రం లేకుండా ఒక బోయ స్త్రీతో క్రీడిస్తున్న విటుండి చూశాడు. వాళ్ళిద్దరూ పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. అతి భయంకర విచిత్ర భంగి వల్ల రతిక్రీడలు సాగిస్తున్నారు. తెగ తాగేసిన మత్తుతో కళ్ళు గిర్రం తిరుగుతూ ఉండగా వాళ్ళు విజృంభించి సాగిస్తున్న ఆ క్రీడ వీడు చూశాట. ఏం రాసేశారండి షష్ఠస్కంధంలో? సింగన్న గారు అనువాదం చేశాడు ఒక షష్ఠస్కంధం భాగవతం. కేళిందేలుచునున్నవానిగనే పుంఖీభూత రోమాంసుడై రతిక్రీడలలో ఉన్న వాళ్ళని చూడగానే వీడి శరీరం గగుర్పాటుకు గురయ్యింది. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే వీడి జీవితంలో అలాంటి క్రీడ చూడలేదు. వాడికి మతిపోయింది. రతిక్రీడ అంటే ఇలా ఉంటుందో అనుకున్నాడు. పైగా వాళ్ళు హాలాపాన విజృంభమాన గర్వత గర్వాతీతులై ఒప్పుతుంది. తెగ తాగిన మత్తుతో మళ్ళీ క్రీడిస్తున్నారు. అది చూడగానే పిచ్చెక్కిపోయింది వీడికి. చేతిలో ఉన్న దర్భను పక్కన పారేశాడు. ఆ తర్వాత కాసేపు ఉన్నాక ఆ విటుడు తన పని అయ్యాక దానికి డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆ పొదలోకి వెళ్ళి దాని కాళ్ళ మీద పడిపోయాడు. నువ్వు నాకు కావాలి, ఇక నాకెవరు వద్దు బాబోయ్, ఇటువంటి క్రీడలంటే నాకు చాలా ఇష్టం అనిపించింది, నా యవ్వనానికి ఆశ్చర్యం కలిగించింది, నువ్వు నా వశం అయిపోవాలనగానే ఆవిడేమంది, నాతో క్రీడించాలంటే తాగాలి, తాగుతావా అంది. ఓ తాగుతాను అని వెంటనే మొంతవగానే గడగడ తాగేశాడు కళ్ళు. మద్యంతో పాటు మాంసం తింటావా? తింటాను అన్నాడు. నీ పెళ్ళాన్ని విడిచిపెట్టేయమంటే విడిచిపెడతావా? విడిచిపెడతాను. ఆస్తి అంతా నాకు ఇస్తావా? శుభ్రంగా ఇచ్చేస్తానన్నాడు. ఆ విధంగా ఏం చేశాడు, సర్వభ్రష్టుడైపోయాడు. మరి కులాచారవర్తన మాటు చేసి పరగు పిత్రర్థములు దాని పాలు చేసి కులము గోదావరి నదిల్ కోలదోసి. వెంటనే తన వంశాచారాలు విడిచిపెట్టాడు. యజ్ఞోపవీతం పక్కన పెట్టేశాడు. ఈ విధంగా వంశాచారాలను ముందు పాడు చేశాడు. తండ్రి గారు సంపాదించి ఇచ్చినటువంటి అంటుమావిడి తోటలు, రకరకాల పొలాలు ఇవన్నీ ఇచ్చేశాడు. తన వంశాన్ని గోదావరిలో కలిపేశాడు. సంస్కృతంలో గంగ అనే పదం వాడారు. తెలుగులోకి వచ్చేసరికి సింగన్న గారు వరంగల్ వాడు కదా, బమ్మెర బమ్మెర పోతనమ్మచ్చుని శిష్యుడు ఆయన. అందుకని వాళ్ళు తరచుగా భద్రాచలం వెళ్ళి గంగా గోదావరిలో స్నానం చేసేవారు. అందుకని కులము గోదావరి అన్నాడు ఆయన. గోదావరిలో కలిపాడు అన్నాడు. అదొక అర్థం, అంటే నదిలో కలిపాడు అని అర్థం. గంగ పోలు చేశారంటే అక్కడ గంగ అంటే ఏదైనా కదా. అందుకని ఎంత బాగా చేశాడు. ఎప్పటికి కూడా వీలుంటే బమ్మెర వెళ్ళండి అన్నారు. ఒకసారి భాగవతాన్ని మనకి ఇచ్చిన మహానుభావుడు పోతర గారు పుట్టిన ఊరు వరంగల్కి చాలా పక్కనే. ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నాం, మన పక్కన వాటిని చూడం మనం. ఎక్కడో దుబాయ్లో ఉందంటే గుడి అంటే పరిగెడతాం, కానీ వల్లపల్లిలో ఇంత కష్టపడి గుడి కట్టామంటున్నాం. ఎందుకంటే లోకువ, మన పల్లెటూరు కదా అనిపిస్తుంది. కాదు, నేను అందుకనే కావాలని సౌకర్యాలతో సంబంధం లేకుండా ఈ ఊళ్ళో భాగవత్సప్తం చేస్తానన్నా. నాబోటి వాళ్ళు తిరగాలి. ఎంతసేపు ఎక్కడెక్కడో 5-స్టార్ హోటల్స్లో మకాం పెట్టి పెద్ద పెద్ద సౌకర్యాలున్న చోటే భాగవత్సప్తాహాలు చేయటం ఏమిటి అని. ఈ విషయంలో మాత్రం మీరంతా మహానుభావులు, మీ తపశ్శక్తితో లాక్కొచ్చారు. రఘురామ శర్మ గారి చిత్తశుద్ధి, ఆయన డేట్ ఇచ్చేదాక నిద్రపోలేదు. ఇన్ని రోజులు లేని నిద్ర ఇప్పుడు, అందుకే రాత్రి వచ్చేది. గురువుగారు ఉపన్యాసం ఇక్కడ చెప్పేదాకా, సప్తాహం చేసేదాకా నిద్రపోను అని సప్తాహానికి డేట్ ఇచ్చాక నిద్రపోయారు. ఇక్కడ కాదు, ఉపన్యాసంలో నిద్రపోరు, ఇంటికి వెళ్ళాక నిద్రపోతున్నారు ఇప్పుడు. కాబట్టి మీ భక్తి శ్రద్ధ బాగా లాక్కొచ్చాయి. అలాగే మీరు కూర్చునే విధానము అవి చాలా ఆశ్చర్యకరంగా, ఏదో మధ్య మధ్యలో మర్చిపోయినా మైక్ కట్టేసినా, మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా భక్తి. పాపం మన లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి లక్ష్మారెడ్డి గారు రాలేదు ఇంకా. ఆయన ఇలాంటి వాళ్ళంతా ఉన్నారంటే ఊరు ఊరే మాటల నిర్వహణ కూడానండి. కోటీశ్వరులు అంటే టక్కన డబ్బు పెట్టి కట్టేస్తారు. మీరంతా చేమల్లాగా కొంచెం కొంచెం బెల్లం పోగేసినట్టుగా, తేనెటీగలు తేనె పోగేసినట్టుగా కొంచెం కొంచెం పోగు చేసి కష్టపడి ఈ పాంచజంజం అనే హాల్ ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు మేము 4 రోజులు వారం రోజులు ఏదో రకంగా మీకోసం రాకపోతే ఎలాగా, అందుకే యావత్ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. మాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఒత్తిడులు ఉన్నాయి, మీకు తెలియదు ఏముంది, 365 రోజులు ఉపన్యాసం చెప్పినా టైం సరిపోవటం లేదు. ఇది కాక మాకున్న శారీరక మానసికమైనటువంటి తపస్సు వల్ల వచ్చే కొన్ని కష్టాలు ఉంటాయి. నిరంతరం తపస్సులో ఉంటాం కనుక, ఎక్కువ జనసాంగత్యం ఇష్టం ఉండదు కనుక, ఏకాంతంగా ఉండడం నా నియమం. అందుకే ఎవరిని రావద్దు బాబాయ్, నన్ను అయిపోయాక వదిలేయండి అంటూ ఉంటాను నేను. పాపం ఈ ఇంటి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, ఇల్లు నాకు రాసి ఇచ్చేశారు వారం రోజులకు మాత్రమే, వాడికి కంగారు అడకండి, పూర్తిగా దస్తావేజులు రాసి లాక్కోవట్లేదు నేను. ఈ వారం రోజులు నాకు ఇచ్చి సుజాత దంపతులు, సుజాత సుధాకరేనా ఆయన పేరు కాదా, ఆ దంపతులు ఎంత మంచివాళ్ళు, కింద ఒక్క గదులు దాక్కున్నారు వాళ్ళు, పై వాటంతా వాకిచ్చేసి. అందువల్ల సందేహం లేకుండా అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకోండి. గోవింద, అందువల్ల అప్పుడప్పుడు అలాంటి గ్రామాలు చూడండి అని చెప్పడానికి ఇంత మాట చెప్పాను. తన వంశం అంతా గోదావరిలో కలిపేశాడు, చివరికి సర్వభ్రష్టుడైపోయాడు. భార్య చచ్చిపోతే చస్తే చచ్చావన్నాడు, తల్లిదండ్రులు ఏడిస్తే పొండన్నాడు, మొత్తం సంపదలన్నీ రాసిచ్చేశాడు. ఎన్ని రకాల మాంసములు ఈ ప్రపంచంలో ఉంటాయో అవన్నీ తిన్నాడు వీడు. వీడు చేసిన పాపాలు లెక్క పెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, ఒక వాహనం వెడుతున్నప్పుడు నేల మీద నుంచి పైకి లేచే ధూళి కణములు డస్ట్ పార్టికల్స్ లెక్క పెట్టచ్చు, తెల్లవారుజామున చలికాలంలో మంచు బిందువులు పడతాయే అవి కూడా లెక్క పెట్టచ్చట. మంచు బిందువులు లెక్క పెట్టడం కష్టం కదా, అలా పడుతూనే ఉంటాయి, ఆ మంచు కూడా లెక్క పెట్టచ్చు. సముద్ర తీరంలో ఇసుక రేణువులు లెక్క పెట్టవచ్చు, కానీ వీడి పాపములు లెక్క పెట్టలేమన్నారంటే వాడు ఎన్ని పాపాలు చేసాడో ఆలోచించండి. అంటే ఆ పాపాలు అంత భయంకర పాపాలు అన్నమాట. అటువంటి ఈ దుర్మార్గుడికి ఆయువు తీరగానే యమధర్మరాజు గారు మమ్మల్ని పంపాడు, వీడి ప్రాణమును పాశముతో బంధించి యాతనా శరీరంలో ప్రవేశపెడతాం. ఈ యాతనా శరీరంలో లేకపోతే ప్రాణం నిలబడదు, ప్రాణం ఏదో శరీరాన్ని ఆశ్రయించుకోవాలి. అందుకని ఈ శరీరం ఏమంటారు, ఉపాధి, అంటే ఉండడానికి బ్రతకడానికి పనికొచ్చున్నది. ఉపాధి కల్పన అంటే అర్థం ఏంటనమాట, వాడు బ్రతకడానికి ఏదో ఇవ్వడం అన్నమాట. అలాగే ఈ శరీరమును ఉపాధి అంటారు. ప్రాణం మన శరీరంలోంచి బయటికి వెళ్ళగానే దానికోసం పాపాత్ముల కోసం యమకింకరులు ఒక శరీరం పట్టుకొస్తారు. ఆ శరీరం నల్లగా ఉంటుంది, స్త్రీ పురుష లక్షణాలు ఉండవు దానికి, విచిత్రమైన ఆకారం అది, ఒక 5-6 అడుగుల మధ్యలో ఉంటుంది ఆ శరీరం, వికృతాకారం. ఆ శరీరము యాతనా శరీరము అంటారు. అందులో ఈ ప్రాణాన్ని ప్రవేశపెడతారు. ఈ యాతనా శరీరానికి బాధ కలుగుతుంది, చావు ఉండదు, అందుకే యాతనా శరీరం అన్నారు. మన శరీరం అయితే తల నరికితే చచ్చిపోతాం, కానీ యాతనా శరీరాన్ని తల నరికితే బాధ కలుగుతుంది, మళ్ళీ తల అతుక్కుపోతుంది. చెయ్యి నరికితే విపరీతమైన బాధపడతాడు, మళ్ళీ ఆ చెయ్యి అతుక్కుంటుంది. ఇలా పదే పదే నరుగుతూ ఉంటారు అన్నమాట వాడిని. ఇలాంటి యాతనా శరీరాన్ని ఈ ప్రాణి కోసం తెచ్చి ప్రాణం అందులో ప్రవేశపెట్టాక మెడకో తాడు కట్టి కుక్కని ఈడ్చుకుపోయినట్టుగా, పశువుని ఈడ్చుకుపోయినట్లుగా గొర్ర ఈడ్చుకొని యమలోకానికి పట్టుకుపోతారు యమకింకరులు. మన భూలోకంలో ఒక 1 నెల గడిస్తే యమలోకానికి వెళ్ళే మార్గంలో 1 రోజు గడుస్తుంది. అందువల్ల ఈ ప్రాణం పోయిన వ్యక్తి యమలోకానికి వెళ్ళడానికి భూలోక కాలమానం ప్రకారం 1 సంవత్సరం గడుస్తుంది, 12 నెలలు. ఇక్కడ ఒక వ్యక్తి ఏదో షష్ఠి నాడు చచ్చిపోయాడు అనుకోండి, మళ్ళీ షష్ఠి వచ్చేదాకా యమలోక మార్గంలో 1 రోజు అనమాట. మళ్ళీ షష్ఠి అంటే శుక్లపక్ష షష్ఠి నుంచి మళ్ళీ శుక్లపక్ష షష్ఠికి అనమాట. ఈ 1 నెలాళ్ళు భూలోకంలో గడిచేసరికి అక్కడ 1 రోజు కదా, ఈ 1 రోజు వాడిని ఈడ్చుకుపోతూ ఉంటే వాడికి దారిలో దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, గిజగిజలాడిపోతాడు. ఆ సమయంలో ఇక్కడ ఈ భూలోకంలో వీడి వారసులు ఏం చెయ్యాలి, వీడి కోసం మాసికము అని పెట్టాలి. ఒక వ్యక్తి మార్గశిర మాసంలో 8వ నాడు చచ్చిపోయాడు శుక్లపక్షంలో, మళ్ళీ మార్గశిరం అయ్యాక పుష్యమాసంలో శుక్లపక్షంలో 8వ నాడు సరిగ్గా మాసికం అనే పేరుతో వాడికి పిండాలు పెట్టి తిలోదకాలు ఇస్తే, ఈ తిలోదకాలు, ఈ నువ్వులు నీళ్లు, ఈ పిండము వాడికి ఆకలి తీరుస్తాయి, దప్పిక తీరుస్తాయి, దాంతో వాడు మళ్ళీ ఇంకో రోజు ప్రయాణం చేయగలుగుతాడు. ఇక్కడ ఈ దుర్మార్గుడు నాస్తికుడు అయిపోయి కమ్యూనిస్టులో అయిపోయి పిండం పెట్టలేదనుకోండి, తిలోదకాలు ఇవ్వలేదనుకోండి, అప్పుడు వాడికి అక్కడ ఆకలి తీరదు, దాహంతో గిజగిజలాడిపోతాడు, చావడు బ్రతకడు. అప్పుడు వాడు ఏడుస్తాడట, ఏమని, బతికున్న రోజుల్లో దరిద్రులైన కొడుకుల్ని ఆ కమ్యూనిస్టులోకి వెళ్ళొద్దని చెప్పలేకపోయాను, వాళ్ళని కన్నాను నా కర్మ వల్ల, ఈ పాపాత్ముల వల్ల నాకు పిండ ప్రధానం లేదు, తిలోదకాలు లేవు, ఆకలికి వాడిపోతున్నాను, మంచినీళ్ళు లేవని ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళేమో పిండాలు ఎవరు ఇచ్చారంటే మాత్రం వాడు కాస్త అంత పాపాత్ముడైనా దారిలో కాస్త మంచినీళ్ళు ఆహారం దొరికి ప్రయాణం హాయిగా సాగుతుంది. ఈ విధంగా భూలోక కాలమానంలో ఏడాది గడుస్తుంది. అక్కడ వాడికి ఎన్ని నెలలు? 12 నెలలు గడుస్తుంది. 13వ రోజు అనగా సంవత్సరీకం రోజున, ఇక్కడ 12 నెలలు గడిచి సరిగ్గా సంవత్సరీకం వచ్చిన రోజున అక్కడ 13వ రోజు అవుతుంది ఎవడి దగ్గర అనమాట, అక్కడ మాత్రం మారిపోతుంది 13వ రోజు. ఆ రోజున ఈ పాపాత్ముడిని మేము యమధర్మరాజు గారి దగ్గర నిలబెడతాం అని యమకింకరు చెప్పారు ఇదంతా ఈ అజామిళో వాక్యంలో. ఈ పాపాత్ముడు సరిగ్గా యముడు ఎదురుకుండా నిలబెడతాడు. అక్కడ చాలామంది క్యూలో ఉంటారండో ఎయిర్పోర్ట్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాస్పోర్ట్ చూపించి, బోర్డింగ్ పాస్ చూపించి బోర్డింగ్ అవుతున్నట్లుగా యముడి దగ్గరికి వెళ్ళిన వెంటనే వేసి వాళ్ళు పీకేయుడు. మళ్ళీ అక్కడ కూడా శిక్షే కర్మ నిలబడ్డమే క్యూలో. సీట్ నెంబర్ 31K, 32K అని పిలుస్తుంటే వీడు ఓకే అని వెళ్ళాలన్నమాట. అలా వీడు వంతురాగానే యముడి దగ్గర నిలబెడతారు. ఆ 13వ దినమున వీడు యముడికి ఎదురుగుండా నిలబడి యముడిని చూచి వణిగిపోతాడు. యముడు పాపాత్ములకి అతి భీకరంగా కనపడతాడు, పుణ్యాత్ములకి నాలా అందంగా కనపడతాడు. మీకు యముడు కూడా నాలా అందంగా కనపడాలంటే భాగవతం 7 రోజులు 2 పూట్ల శ్రద్ధగా వినాలి, అక్షతలు వేయించుకోవాలి, లేదా 4 అక్షతలు బయట ఎవరో ఒకడు వేస్తారు, అప్పుడు యముడి దగ్గరికి వెడతాం. యముడు అందంగా పాపాత్ములకి కనపడ్డు, పుణ్యాత్ములకి అందంగా, పాపాత్ములకి వికృతంగా కనపడతాడు. ఈ పాపాత్ములకి ఎలా కనపడతాడు? నీలాభ్రాంజన కుంజవర్ణు అరుణోన్నిద్ర అంబకోదగ్రు ఆభీలస్ఫీత నిశాత దౌష్ట్రు భృగుటీ భీమాస్యు నానారుజాకాలోగ్రంతక మృత్యువందితు యముల్గంతుల్ గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తున్ కరాళాంగునిల్. నల్లని కాటుక, నల్లని మేఘము ఎలా ఉంటాయో యముడు అంత నల్లగా కనపడతాడు, పాపాత్ములకి అంత నల్లగా కనపడతాడట. అసలు రాయడమే నేల అబడే. అంజన పుంజవర్ణుడు, అంజనం అంటే కాటుక, నల్లని కాటుక ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇంకా కళ్ళు ఎర్రగా ఉంటాయి. అరుణోన్నిద్రాంబకోదగ్రుడు అన్నారు, ఎర్రని కళ్ళు, విశాలమైన కళ్ళు అన్నమాట. ఉన్నిద్రం అంటే విశాలమైన, అటువంటి కళ్ళు కలిగిన వాడు ఉంటాడు. ఇంతంత కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి అన్నమాట. ఇక కోరలు పులికోరల కంటే, సింహం కోరల కంటే భీకరంగా ఉంటాయి. కరువవలు ఎంత లావుగా దుబ్బుగా ఉంటాయి, ఇంతంత మేసాలు కళ్ళబొమ్మలుగా ఉన్నాయా అన్నట్టుగా కనుబొమ్మలే భయంకరంగా కనపడతాయి. ఆ కనుబొమ్మలు ఇలా దగ్గరికి పెట్టి ఉరిమురిమి చూస్తట్ట ఆయన అంటాడు. ఇక ముఖం వికృతంగా ఉంటుంది. ఇవన్నీ సరిపోక ఆయన పక్కన కొంతమంది చేరి ఈ దుర్మార్గుడు కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి అని బెదిరిస్తారు. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? యముడి పక్క నుండి యముడిని ప్రోత్సాహపరుస్తున్న వాళ్ళు. నానారుజ రకరకాల రోగాలు, భయంకరమైన రోగాలన్నీ పక్కనే ఉంటాయి. కుష్ఠరోగం, క్షయరోగం, దిక్కుమాల దగ్గురోగం, శ్లేష్మ రోగం, వాతరోగం, పైత్యరోగం, గ్యాస్ ట్రబుల్స్ అంటే వాయు ప్రకోపనాలు, ఈ రోగాలన్నీ పక్కనే ఉంటాయి. ఈ మధ్యన కొత్తగా యముడి పక్కన మరో రోగం వచ్చింది, కోవిడ్. ఆ రోగం కూడా పక్కనే ఉంటుంది. ఈ రోగాలన్నీ పక్కనుండి, ఒరే మేమేరా నిన్ను యముడి దగ్గరికి తీసుకొచ్చాం, పద్మాగర్ గారు గొల్లపల్లిలో 7 రోజులు భాగవతం చెబితే వినకుండా ఇంట్లో కూర్చుని తిండి తింటావరా నీ చూడా, పక్కింట్లో ఉండి కూడా రావా, రారా అందుకే ఈడ్చుకొచ్చామంటారు. కాబట్టి 7 రోజులు రాని వాళ్ళ పరిస్థితి ఏమిటో నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. ఏ ఒక్కరోజు కూడా వచ్చి ఉండడానికి టైం లేదా నీకు? ఇడ్లీ తినడానికి టైం ఉందా? దిక్కుమాలను మాడిపోయినట్టు రుచి లేనటువంటి అట్టు తినడానికి టైం ఉందా? చట్నీ తినడానికి టైం ఉందా? తిండి తినడానికి టైం ఉందా? కానీ పద్మాకర్ గారి భాగవత సప్తాహం 7 రోజులు వినడానికి సమయం లేదా? ఏ అమత రాలేవా? కామారెడ్డి నుంచి వస్తున్నారే, పక్క నుండి ఎల్లారెడ్డి పెట్ట నుంచి రావా అని చెడవాడ తిడతారు. అలా ఆ రోగాలన్నీ పక్కన కూర్చొని తిడుతూ ఉంటాయి వీడిని. ఇవి కాక కాల పురుషుడు కూడా అక్కడే ఉంటాడు.
అంతక మృత్యుదేవత వీళ్ళంతా యముడికి నమస్కరించి ఈ దుర్మార్గుని వేసేయి తిట్టేయి అంటూ ఉంటారు. అలాంటి యముణ్ణి చేతిలో గద పట్టుకున్నవాణ్ణి, యమపాశములు ధరించిన వాణ్ణి, భయంకరమైనటువంటి ముఖం కలిగిన వాణ్ణి చూచి చూడటంతో వీడు వణికిపోతాడు. అయ్యో యముడు ఇలా ఉంటాడని తెలిస్తే చక్కగా మంగళవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా, సోమవారం నుంచి ఆదివారం దాకా పద్మాగర్ గారి భాగవతం వినేవాడిని, నాకు ఆ రోజుల్లో ఎవరూ చెప్పలేదని ఏడుస్తాడు. అందుకే లైవ్ ఇవ్వండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి దెబ్బకి సాయంత్రానికైనా వస్తారు.
లేదా దెబ్బరొట్టే
ఏం మాట్లాడేమిటి, మరి వేదవ్యాసుడా మజాక అన్నారు. మీరు అదృష్టవంతులు అనుకోండి, మీకు ఎముడు ఎలా కనపడతాడు, కిరీటం పెట్టుకొని రాజపురుషుడిలాగా పరమసుందరాకారుడిగా ఒక ముక్కలో చెప్పాలంటే నాలాగా కనపడతాడు. ఇక మీకేం యమలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. యముడు అందంగా కనపడి నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళండి, లేకపోతే ఇంకా పుణ్యం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళండి అంటాడు. పరమభక్తితో ఇలాగే హరే రామ అని పాడారనుకోండి, వైకుంఠాన్ని కూడా పంపించవచ్చు. అదృష్టం బాగుంటాయి. వైకుంఠం అంటే ఇద్దరు కొట్టారు చప్పట్లు అంటే చూడండి, అప్పుడే మాకు ఎందుకు వచ్చిందండి వైకుంఠం, పక్కన ఇంకో కొట్టెట్టుకుందాం అనుకున్నాం, మీరు అప్పుడే ఒట్టు పెట్టి పైకి పంపిస్తున్నారు. నూరేళ్ళు అయ్యేదాకా వైకుంఠానికి ఏం వెళ్ళరు, కంగారు పడకండి. వైకుంఠం అన్నప్పుడైనా ఆనందంతో చప్పట్లు కొట్టలేకపోతే ఇంకెలాగర్రా మీరు. అప్పుడు ఆ యమధర్మరాజు గారు వీడి చిట్టా ఏమిటని చిత్రగుప్తుణ్ణి, ఆ తర్వాత కాలదేవతని, పగలు రాత్రి సంధ్యా సమయములు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నిటినీ సాక్ష్యం అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేసినా వేదములు ధర్మశాస్త్రాలు పగలు రాత్రి సంధ్యలు ఇవన్నీ మనల్ని చూస్తూనే ఉంటాయి. ఏమీ తెలియదు, ఎవరికి తెలియకుండా ఏం చేసాం అనుకోకుండా, ఇవన్నీ సీసీ కెమెరాలు. ఈ సీసీ కెమెరాలు పవర్ ఆగిపోతే ఆగిపోతాయి, అవి ఎప్పుడు ఆగవు, ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. అవన్నీ వీడు ఈ టైంలో ఇది చేశాడు ఇది చేశాడని చెబుతారు. దాన్ని బట్టి వాడికి శిక్షలు ఉంటాయి. చేసిన పాపాలను బట్టి అమలోకంలో కుంభీపాక నరకం అని ఒక నరకం ఉంటుంది. అనగా పెద్ద పెద్ద చతురస్రాకారంలో ఉన్న కొండలు పొయ్యి మీద పెడతారు, పొయ్యి కింద కట్టెలు పెట్టి మంట పెట్టి బాగా ఈ మూకుడు మరగబెట్టి దాంట్లో నూనె పోస్తారు. ఏ నూనె అని అడగరే, మాంధాతకాలం నాటి నూనె, కుళ్ళు నూనె, కంపు నూనె పోసి ఆ నూనె బాగా మరగబెడతారు. హోటల్ వాడు ఒక నెలలాళ్ళు వాడి వాడి ఆ హోటల్ నూనె ఏమో బడ్డీ కొట్టువాడికి అమ్ముతాడు. అప్పుడు ఆ బడ్డీ కొట్టివాడు దాన్ని ఒక నెలలాళ్ళు వాడి ఈ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి అమ్ముతాడు. వాళ్ళు ఆ నూనెలో మైసూర్ బజ్జీలు వేసి మీకు అమ్ముతారు, మీరు అవి తింటారు, ఆ తర్వాత జెండాపై కత్తిరాదు అంటున్నాడు. అలాంటి నూనె అనమాట దిక్కుమాల నూనె. ఆ కంపు నూనె మరగబెట్టి ఆ నూనెలో ఈ పాపాత్ముని వేయిస్తారు. వీడందులో బజ్జీ మైసూర్ బజ్జీ వేగినట్లుగా, బోండా వేగినట్లుగా, సమోసా వేగినట్లుగా వేగిపోతూ ఉంటాడు. వేగిపోయాక ఏం చేస్తారు, ఈ చట్రంతో పైకెత్తుతారు. చట్రంలో పైకెత్తాక వాళ్ళు మడి యథారూపం వస్తుంది. వచ్చాక మరే నూనెలో పడి వేగినప్పుడు ఎలా ఉందిరా అంటే, బాబోయ్ ఇదే వేగలేక చావడం అంటే, వాడితో వేగలేను వీడితో వేగలేము అంటాం కానీ ఈ నూనెలో వేగడం కష్టం అని అర్థమైంది. మహానుభవ ఇంకెప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు పాపాలు చేయను, భాగవత సప్తాహాలు వింటాను, నన్ను భూలోకానికి పంపండి అంటే కుదరదురా నాయన, ఇంకా 1000 ఏళ్ళు ఇలా శిక్షణ పెంచాలి అని మళ్ళీ వేస్తారు. అలా అందులో వేయించడం, మళ్ళీ పైకెత్తడం, మళ్ళీ వాడికి యథారూపం రావడం, మళ్ళీ కాసేపు నాకు అందులో వేయించడం, ఇలా వాడితో ఆడుకుంటారు వేయిస్తారు. ఇలా వాడు చేసిన పాపాలను బట్టి కుంభీపాకంలో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 10000 ఏళ్ళు శిక్షణ విధిస్తాడు. ఇక నికురంతనము అని ఒక నరకం ఉంటుంది. అక్కడ కత్తులు పెట్టుకుని చేతులు కాళ్ళు వేళ్ళు నాలుక పటా 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 నరుకుతారు. కురంతనము అంటే నరుకుట, నికురంతనం అంటే పరపరపర కోసేయటం అనమాట. అలా కోసి పారేస్తారు. అలాంటి నరకం తప్త వాలుక అని ఒక నరకం ఉంటుంది. వాలుక అంటే ఇసుక, ఇసుక ఎర్రగా కాల్చి అందులో వీళ్ళు అటు ఇటు ఇటు అటు లాగుతారు అనమాట. ఇంకే ఆ ఇసుకలో పడితే పేక పెసక్క ఏమవుతుంది. ఇటువంటి చాలా నరకాలు ఉన్నాయండి. అన్నంలో ఎంగిళ్ళు పెడతారు సార్ కొంతమంది, అన్నం తింటున్నప్పుడు ఏ ఉమ్మో కళ్ళు అందులో పడిపోయింది శ్లేష్మం. ఇలాంటి ఆహారాన్ని ఇతరులకు పెట్టినవాడు, ఇతరులకు సరైన ఆహారం పెట్టకుండా మోసంతో కూడిన కపటాహారం పెట్టినవాడు, అటువంటి వాడికి ఒక భయంకర నరకం ఉన్నది. అదేమిటనమాట, పూయూష శ్లేష్మ పాన నరకం. అంటే వాడి చేత శ్లాష్మం తినిపిస్తారు, మలమూత్రాలు తినిపిస్తారు, ఆ గుంటల్లో వేస్తారు. బాబాయ్ అవన్నీ భరించలేరు మీరు. అందుకే 7 రోజుల్లో ఇంకో మిగతా రోజులు కూడా శ్రద్ధగా వినండి భాగవతం. మళ్ళీ ఫోన్లు మాట్లాడకుండా వినండి. ఇక్కడ ఉండగా ఫోన్ మాట్లాడారా మళ్ళీ వేసేస్తాడు ఏది మూత్రభక్షణం. అందువల్ల అవన్నీ చేయకుండా చాలా శ్రద్ధగా స్విచ్ కట్టేసి వినాలన్నమాట పురాణం. ఇలాంటి శిక్షలు అయ్యాక మళ్ళీ భూలోకంలో పుడతారు. ఈ దుర్మార్గుడు చేసిన పాపముల వల్ల వీణ్ణి మేము 100,000 సంవత్సరములు నరకంలో ఉంచాలి. ఆ సమయంలో మీరు వచ్చారు, ఈ దుర్మార్గుడి ప్రాణములను తిరిగి వాడికి ఇచ్చారు, యమపాశములను కత్తిరించారు అనగా అప్పుడు విష్ణు కింకరులు చాలా మంచి మాట చెప్పారు, నాయన మీరు చెప్పిందంతా నిజమే, కానీ వీడు చేసిన పాపములన్నీ పోయి వీడికి పరమ పుణ్యం వచ్చేసింది అనగాని అదేంటండి పాపాలు ఎలా పోతాయండి అని మళ్ళీ అడిగారు వాడు. వీడు చచ్చిపోయే ముందు నారాయణ 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 అని 3 సార్లు అరిచాడు. అంత్యకాలమునందు భగవన్నామస్మరణం చేసేవాడి సమస్త పాపాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి. భగవన్నామం ఒక అగ్ని వంటిది. అగ్నిలో పడగానే దూది ఎలా భస్మం అయిపోతుందో భగవన్నామస్మరణంతో పాపములన్నీ భస్మం అయిపోతాయి. వీడు నారాయణ స్మరణ చేయటం వల్ల ఈనాటి వరకు వీడు చేసిన పాపములన్నీ కాలి బూడిదయ్యాయి అనగానే నారాయణ నారాయణ వీడెప్పుడండి నారాయణ అన్నాడు అన్నారు వాళ్ళు. అనప్పటి వెంటనే ఆయన దూరంగా కొడుకు ఒకటి ఆడుకుంటూ ఉంటే వాడు మనసులో కనపడగానే నారాయణ 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 అన్నాడా లేదా అనగానే ఇది మరీ విచిత్రంగా ఉంది, వాడు భగవంతుడిని తలుచుకోలేదు కొడుకుని కదా తలుచుకున్నాడు అన్నారు మళ్ళీ వాడు. ఏ వంకతో అయినా బాంధవమునైనా వగనైనా పగనైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా బంధుత్వంతో అయినా బాధతో అయినా ప్రీతితో అయినా ప్రాణాలు పోతాయనే భయంతో అయినా బాధతో అయినా ఏ వంకతో అయినా హరినామస్మరణం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నువ్వు ఏ వంకతో అను ఆయనకు అక్కర్లా, నా నామస్మరణం చేశాడు చాడు అనుకుంటాడు, అనుకుని వాడిని రక్షిస్తాడు ప్రాణం ఇచ్చేస్తాడు. అందువల్ల ఎప్పుడూ హరినామస్మరణం చెయ్యవలసినదే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా హరినామస్మరణ ప్రభావం, అదే మీరు భాగవతంలో చెప్పిన ధర్మాన్నే ఇప్పుడు చేస్తారు. వాడు చక్కగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ ఉంటే ఏ వంకతో అనండి. ఒకవేళ ఒక్కొక్కసారి ఉచ్చారణలో లోపం రానివ్వండి. ఈ నామస్మరణ యొక్క ప్రభావం మాత్రం వ్యర్థం కాదు. ఈ అజామీళుడికి అందుకే ప్రాణం దక్కింది. ఇతడు ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతాడు ఆ నామస్మరణ ప్రభావంతో. తర్వాత పుణ్యం చేస్తే వాడు అదృష్టం లేదా వాడి యోగం అని పలకి ఈ యమకింకరుల్ని పంపేశాడు. అప్పుడు అజామీళుడు ఆశ్చర్యపోయాడు, ఎంత పాపాత్ముడిని నేను, ఎన్నాళ్ళు తెలియక నా జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాను. హాయిగా యజ్ఞాలు చేసుకున్నవాడిని, ధర్మ మార్గంలో నడిచిన వాడిని, ఒక నీచ స్త్రీ సాంగత్యం వల్ల నన్ను నేను మర్చిపోయాను, కర్మగారి కామానికి గురై భ్రష్టుడైపోయాను అని బాధపడ్డాడు. మహాత్ముల్లారా మీకు నమస్కారం అని వాళ్ళకి నమస్కారం చేసి ఆ తర్వాత వాడు ఇల్లు విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఇంకా 10 ఏళ్ళు బతుకుతానని తెలిసింది కదా, ఈ 10 ఏళ్ళు ఇక ఎవరి సాంగత్యం లేకుండా బదరీకి వెళ్ళి నిరంతరం హరినామస్మరణం చేసి ఆ జన్మలోనే ముక్తి పొందాడు. ఇప్పుడు యమకింకరులు ఈ విష్ణు కింకరుల ద్వారా అజామీళుడు తిరిగి బ్రతికింపబడగానే తిరిగి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనతో అన్నారు, ధర్మరాజా ఇంతకాలం నువ్వు ఒక్కడివే నాయకుడు అనుకున్నాం మేము, ఇప్పుడు బహునాయకులు ఉన్నారని అర్థమయ్యింది. నీ ఆజ్ఞాబద్ధులమై మేము అజామీయుడిని ప్రాణములు తెద్దామనుకుంటున్న సమయంలో విష్ణుదూతలు వచ్చి వాడిని రక్షించారు అని జరిగిందంతా చెప్పగానే వెంటనే ఆయన 2 చేతులు జోడించి హరికి నమస్కరించాడు. నాయనలారా నేను మీకు ధర్మం చెప్పాను కానీ ధర్మ సూక్ష్మం చెప్పడం మర్చిపోయానరా, తప్పు నాదేను. ఏ వంకతో అయినా హరి హర నామస్మరణం చేసే వారిని నరకానికి తీసుకురారాదు, వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగమను చుమదలి రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవవలదు దూతలారా. నారాయణుని మీద భక్తి కలిగి ఉండడమే ముక్తినిస్తుంది అని గ్రహించిన భక్తుల జోలికి వెళ్ళద్దు. ఎంత మంచి మాట ఇది! మీ అందరికీ విష్ణువు మీద భక్తి ఉన్నది, ఈ భక్తి యోగం వల్ల ముక్తి యోగం కలుగుతుంది అని మీకు నమ్మకం ఉన్నది, కాబట్టి మీ జోలికి వెళ్ళద్దు అన్నాడు యమకింకరులను యముడు. కేవలం మీ జోలికే కాదట, ఇప్పుడు ఆవిడ రోజు హరి హరి అంటున్నారు, అందుకని ఆవిడ జోలికే కాక ఆవిడ బంధువుల జోలికి కూడా వెళ్ళొద్దు అన్నాడు ఆయన. వారి 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 అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళవద్దు, వారి చేరిన వారి, మళ్ళీ వీళ్ళ వాళ్ళ దగ్గరకి చేరినటువంటి దగ్గర బంధువుల దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అందులో నమ్మినటువంటి వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించాడు ఆయన. ఇది భాగవతం మనకి చెబుతున్న గొప్ప రహస్యం. మహాభయంకర పాపములు అనేటటువంటి దూది పింజల్ని భస్మం చేసే అగ్ని హరినామస్మరణం అంటే. అందుకే జ్ఞానులు ఎప్పుడూ హరి కథలు వింటారు, హరినామస్మరణం చేస్తూ ఉంటారు. పరీక్షిత్తు 7 రోజుల్లో మోక్షం పొందాడంటే ఈ శ్రీమన్నారాయణుని అవతార కథలన్నీ వినడమే. భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు, అందులో 22 అవతారాలు ప్రసిద్ధికెక్కాయి. ఆ 22 అవతారాలు 10 అవతారాలు మరింత ప్రసిద్ధికెక్కాయి. ఈ అవతారాల గురించి, హరి యొక్క గుణగణాల గురించి, భక్తుల గురించి వినడమే భాగవతం అంటే. భాగవతం అంటే భగవత ఇదం, భగవంతునికి సంబంధించినది. భగవంతునికి సంబంధించిందంటే అర్థం ఏంటి? భాగవతానామిదం, భగవంతుని యొక్క భక్తులు భాగవతులు. భాగవతులు అంటే భగవద్భక్తులు. అటువంటి వాళ్ళ చరిత్రే భాగవతం అంటే. అందుకే పరీక్షిత్తు శ్రద్ధతో వింటూ వింటూ ఒకరోజు అన్నాడు, సుఖయోగేంద్ర, నీవు చెబుతున్న భాగవత కథ వింటూ ఉంటే నా శరీరం గగుర్పాటుకు గురవుతున్నది. మొదట్లో అయ్యో శాపానికి గురయ్యాను, దానివల్ల నేను మరణిస్తానని ఒక భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతము త్రావ త్రావ మేను పొదలే వంతమాని నీరు వట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖం ఓ పద్మం, తామర పువ్వు నుంచి తేనె బయటకు వస్తుంది, నీ ముఖపద్మం నుంచి భాగవతం అనే తేనె బయటకు వస్తున్నది. ఈ భాగవతామృతం తాగగా తాగగా అంటే శ్రద్ధగా చెవులతో వినగా వినగా నాకు శారీరక బాధలు మానసిక బాధలు తొలగిపోయాయి. మనస్సుకి శరీరానికి బాధ కలుగుతుందంటే భాగవతం నీకు పట్టివ్వలేదని అర్థం. నీరు తాగాలనే కోరిక కూడా తొలగిపోయింది అంటే దాహం లేదు. ఆకలియును దూరమయ్యే, ఆకలి కూడా దూరం అయిపోయింది. మనస్సుని అపహరించింది భాగవత కథ. భాగవతం అంత బాగుంటుంది. అందుకే అడుగుతున్నాను, భగవంతుడైన శ్రీహరి యదువంశంలో కృష్ణుడనే పేరుతో ఎలా అవతరించాడు, ఏ లీలలు చేశాడు, ఆ లీలలన్నీ వర్ణించు. శ్రీకృష్ణుని బాల్య లీలలు విన్నటువంటి వాళ్ళకి ముందు బ్రహ్మానందం కలుగుతుంది, ఆ తర్వాత మోక్షము కలుగుతుంది. కాబట్టి ఆ కథలన్నీ వివరించు అనగానే శుకుడు పరీక్షిత్తుకి ఆ కథలు చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా బాబు, ఎందువల్ల భాగవత కథలు వినాలని అనుకుంటున్నావు గనక. సమ్యగ్ వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. నీ బుద్ధి సరి అయిన బుద్ధి, పవిత్రమైన బుద్ధి. ఈ దిక్మాల ఫోన్లకండి, ఒకడికి తుమ్ము వస్తే అందరికీ తుమ్ములు వస్తాయి, ఒకడికి ఆవులంతలు వస్తే ఒకడికి అందరూ ఆవులిస్తారు, అలాగే ఒకడికి మొగితే అందరికీ మొగుతూ ఉంటాయి. ఏమైపోతుందో, కొంప మిలిగిపోయినటువంటి వచ్చేటప్పుడు సైలెంట్లో పెట్టుకుంటే కొంప ఏమైనా మిగులుతుందా? ఈ సెల్ అనేది ఒక హెల్లో, ఈ హెల్ల వల్ల లైఫ్కి నీళ్ళు అన్నారు. అందులో సాధ్యమైనంత వరకు పవిత్ర స్థలాలకు వస్తున్నప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడో రిటైర్ అయ్యాక పెన్షన్ కోసం జాగ్రత్త పడుతున్నావా లేదా? భవిష్యత్తులో ఏమైనా వస్తుంది ఇన్సూరెన్స్ చేయిస్తున్నావా లేదా? అలాగే ఇది కూడా ముందే జాగ్రత్త పడ్డంలో తప్పేముంది? కరెక్ట్గా ఆ టైంకి మధ్యలో మా వాళ్ళు మోగుతూ ఉండడం, ఆ రైముల పోని నొక్కరు, ఆ తర్వాత చెవిలో పెట్టుకుని అల్లో ఇక్కడ ప్రాణం విన్నాను అని ఇంత పెద్ద పెద్ద గొంతు వేసుకుని అరగడం, దాంతో ఏమైపోతుంది ప్రాణం కాస్తాను? ఏమైంది మహా అయితే ఇంటికి వచ్చాక వంకాయ వండుతావా టెంకాయ వండుతావా ఏదో ఒకటి తగలెడతాడుగా. అఫ్కోర్స్ ఇంటి దగ్గర మొగుడే చూస్తున్నాడు అనే విషయం ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. పైగా ఆయన ఇంట్లో కూర్చున్నట్ట, అందుకని ఇక్కడ ఈవిడికి ఫోన్ చేయడం. నువ్వు వచ్చేసరికి వంకాయ వండనా, వద్దొద్దు ఇక్కడే ఫోన్ చేసి వస్తానంటుంది ఆవిడ. మరి నా సంగతో నీకు కూడా పట్టుకొస్తాలే అంటుంది. ఈ రెండు మొక్కలు ఇంటి దగ్గరే చెప్పుకురావచ్చు కదా, చంపకపోతేను గౌడుందా. ఈ మాటలు నేను అనలేదు, వ్యాసుడు భవిష్య పురాణంలో చెప్పాడు. అందులో దృష్టిలో పెట్టుకోవాలి. దిక్కుమాల ఫోన్లు కట్టి పక్కన పెట్టేయండి. అయితే ఇక్కడ ఎవరికి వచ్చిన ఫోన్ మాత్రం అలా రాలేదండోయ్. పాపం భర్త గారు చాలా ఉత్తముడు. ఆవిడకి ఎందుకు ఫోన్ చేశాడంటే పద్మాకర్ గారు ప్రవచన మండపం కడుతున్నాడు, దానికి ఇప్పుడు కోట్లు అవసరం అయ్యాయి, ఎందుకు వచ్చింది వెళ్ళడం అన్న గొలుసు ఇచ్చేసి వచ్చాయి అన్నట్ట. ఆయన చాలా మంచివాడు. నేను ఆ విషయం మర్చిపోయి అనవసరంగా అన్నాను. ఆవిడ ఇప్పుడే సైగ చేస్తుంది, గురువుగారు మా ఆయన వంకాయ కూర కోసం పులిహోర కోసం కదండి అని. ఎందుకు అవసరం ఉంటుంది తల్లి గొలుసు? సరే ఎందుకు అవసరం ఉంటానండి, డాష్ పెళ్లికి డాష్ కట్టడం అన్నారు. సరే కొత్త మీద ఎవరైనప్పటికీ ఆవిడ గుర్తుపెట్టుకుండా ఫోన్ ఆవిడ్ని ఆ గొలుసుని కాస్త ఎవరికి చెప్పకుండా ఇవ్వాలి. పైగా ఆయన చెప్పారట, అందరూ ఎదుర్కొండే అవుతున్నట్టు. ఒక రఘురామశర్మ గారే చూడచ్చట, ఇంట్లో కండువా పెట్టి ఇప్పించేస్తారు. గోవిందా, ఈసారి ఎవరు ఫోన్ మాట్లాడినా వాళ్ళు ఆయన గొలుసు ఇమ్మన్నారని భావించి గొలుసు తీసేసుకుంటాం, తర్వాత మీ ఇష్టం. ఫోన్ పోగిందా గొలుసు గోవిందా, అసలు ఇది స్లోగన్, ఫోన్ మ్రోగిందా గొలుసు గోవింద. అయిపోయిందా? అదృష్టం పెట్టారు. మళ్ళీ ఇంకొకసారి గోవింద. నీ బుద్ధి సమ్యక్ బుద్ధి, సరైన బుద్ధి. రాజేంద్ర భాగవత కథలు వినాలి, కృష్ణావతార ఘట్టాలు వినాలనుకున్నావు, ఇక నీ జాతకమే బాగుపడిపోయింది. ఆ కథలు ఎటువంటివి? వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాణ్ణి, పృచ్ఛకం ప్రశ్నించేవాణ్ణి, శ్రోత్రూన్ వినేటటువంటి వారిని, త్రీన్ పురుషాన్ ఈ ముగ్గురిని కూడా, పునాతిహి పవిత్రులను చేస్తుంది సుమా. అంటే ఉపన్యాసం చెప్పేవాడిని పవిత్రుని చేస్తోంది, మీ వినేవారిని పవిత్రుని చేస్తోంది, శ్రోతలని. మధ్య మధ్యలో ధర్మ సందేహాలు మధ్యలో లేవకుండా ఏదో అత్యావశ్యకమైనప్పుడు చివరిలో అడిగేవాళ్ళు ఉంటారే, వారిని కూడా పవిత్రులను చేస్తుంది. తత్పాద సలిలం యథ విష్ణుపాదోద్భవయైన గంగవలే, విష్ణు పాదాల నుండి గంగ పుట్టింది. ఆ గంగలో ఒక్కసారి సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే పాపాలు ఎలా తొలగిపోతాయో భాగవత కథ కూడా అలాగే పాపములను తొలగిస్తుంది. ఒకప్పుడు ఈ భూమండలంలో మహారాజ వేషంలో రాక్షసులు పుట్టారు. జరాసంధుడు, కంసుడు మొదలైన వాళ్ళంతా రాక్షసులు, పరమ దుర్మార్గులు వాళ్ళు. రాక్షసులు అయ్యుండి మహారాజ వంశాల్లో పుట్టారు. వీళ్ళు భూమిని ఆక్రమించుకున్నారు, హింస పెరిగిపోయింది, క్రూరత్వం పెరిగిపోయింది, గోభక్షణ పెరిగిపోయింది. దాంతో భూదేవి ఈ పాపాత్ముల బరువు తట్టుకోలేకపోయింది. పాపాత్ముల బరువు అంతకంతకీ పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియలేదు. ఆవిడ ఎన్ని కోట్ల మందినైనా సత్యం పలికే వాళ్ళని, అహింసాపరులను భరిస్తుంది, కానీ అసత్యం ఆడే వాళ్ళని, హింసాపరులని, పాపాత్ముల్ని వయ్యలేదు. వాడు ఒక్కడున్నా భారమే. అందుకే ఒకరోజున ఆవిడ భారం తట్టుకోలేక, భూదేవి భూభారం తట్టుకోలేక గోరూపం ధరించింది. ఆవు రూపంలో భూదేవి తరచుగా బ్రహ్మ దగ్గరికి ఎడుతుంది. అందుకే నిన్న చెప్పాను కదా ఘట్టం, అక్కడ ఆవు ఎవరు, భూదేవి స్వయంగా. ఆ పక్కన ఉన్నటువంటి ఆబోతు ధర్మదేవత. భూదేవి ఎప్పుడు గోరూపంలో తిరుగుతుంది. అందుకే గోవుల్ని మనం కాపాడుకుంటే భూమిని కాపాడిన పుణ్యం మనకు వస్తుంది. ఈ మధ్యన కర్మగారి ఎవడ పడితే వాడే పురాణాలు చెప్పాక, ఆవులు పశువులు, వాటిని తింటే తప్పేమిటి, వాటిని చంపితే తప్పేమిటి, వాటికి ప్రదక్షిణ ఎందుకు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి గడ్డి పరకలు చెప్పే పురాణాలు వినకండి. అవి గడ్డి పరకలని గ్రహించి వాటిని తగలబెట్టేయండి అంతే. అందులో భూదేవి గోవులను రక్షిస్తే చాలా ఆనందపడుతుందండి. గౌర్భోత్వ అశ్రుముఖి ఖిన్న క్రందంతి కరుణం విభో. ఒక ఆవు రూపం ధరించింది, ముఖమంతా వాడిపోతూ ఉండగా కన్నీళ్లు కారుస్తూ జాలిగా ఏడుస్తూ ప్రభు రక్షించు అంటూ బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు ఆవిడ వాదార్చాడు, అమ్మ భూమాత, నేను సృష్టి చెయ్యగలను కానీ పాపాత్ముల్ని సంహరించి సృష్టిని రక్షించలేను, రక్షించే భారం వాసుదేవుడిది, అక్కడికి వెడదాం అని ఆవిడ్ని దేవతలను ఈశ్వరుణ్ణి వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. బ్రహ్మా తదుపధార్యాత సహదేవైస్తయా సహ జగామసత్రి నయనస్తేరం క్షీరపయోనిధే. పాలసముద్రం దగ్గర ఉన్న వైకుంఠ ప్రాంతం దగ్గరకి బ్రహ్మదేవుడు గోవుని, దేవతలని, శివుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెడితే క్షీరసాగరంలో ఆదిశేషుడు ఉన్నాడు, కానీ శేషుడి మీద పడుకుని దర్శనమివ్వవలసిన భగవంతుడు దర్శనమివ్వలేదు. కారణం ఒకటి ఉన్నది, ఇక్కడ బ్రహ్మకి పరమాత్ముడు సర్వాంతర్యామి అని తెలుసు, పిలిస్తే అక్కడికైనా వచ్చి ప్రత్యక్షం అవుతాడు. కానీ ఎందుకు ఒక్క క్షణం ఆయనకి భ్రమ కలిగిందిట, భగవంతుడు వైకుంఠంలో తప్ప ఇంకెక్కడా ఉండడు అనుకున్నాడు. ఇదివరకు కూడా వైకుంఠానికి వచ్చినప్పుడు కనబడ్డాడు, కానీ ఈసారి వచ్చినప్పుడు కేవలం వైకుంఠమునందు మాత్రమే ఉంటాడు, ఇంకెక్కడా ఉండడని ఒక్క క్షణకాలం ఆయనకి కూడా బుద్ధి భ్రమ కలిగింది, అందుకని మాయమైపోయాడు. అదే ఇదివరకు ఇట్లాగే సర్వాంతర్యామి అనుకుని అక్కడికి వచ్చుంటే అక్కడ కూడా కనపడేవాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, సర్వాంతర్యామి పరమాత్మ, అన్ని చోట్ల ఉన్నవాడు గుళ్ళో లేడనుకుంటాడేంటి మూర్ఖుడు, గుళ్ళో దేవుళ్ళో విగ్రహంలో చూడలేకపోతున్నాడంటే వాడు ఎంత మూర్ఖుడో చూడండి. అంతటా ఉన్నవాడు ఇక్కడ లేడా, ఈ విగ్రహంలో చూడగలుగుతున్నాం మనం, కాబట్టి ఆ విగ్రహాన్ని మనం ఎదురుగుండా పెట్టుకుంటే ఒక భక్తి, అందులోకి వచ్చి తీరతాడు. అందులో లేడు, మీరు చేసేది పొరపాటు, విగ్రహారాధన అన్నవాడంటే వాడు ఎంత మూర్ఖుడో ఆలోచించండి. అంతటా ఉన్నవాడు అందులో మాత్రం లేట, అందుకని ఆ విగ్రహాన్ని పగలగొట్టాడ. అంటే క్రూరుడు నీచుడు కలిపురుషుడు అంటే వాడే, అన్నిటిలో ఉన్నవాడు ఆ విగ్రహంలో ఇంకా ఎక్కువగా ఉంటాడనే జ్ఞానం లేకపోతే ఎలాగండి, అది కర్మ. ఇప్పుడు భగవంతుడు కనపడలేదు, అప్పుడు వెంటనే ఈయన కళ్ళు మూసుకున్నాడు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, పురుష రూపంలో ఉండే పరమాత్మని పురుష సూక్తం చదివి మేలుకొలిపాడు. భగవంతుడికి పురుష సూక్తం అంటే చాలా ఇష్టం. అమ్మవారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే స్త్రీ సూక్తం, విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే పురుష సూక్తం, దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే దుర్గా సూక్తం, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంజు సూక్తం చదవాలని శాస్త్రం. అందువల్ల భాగవతంలోనే చెప్పారు, పురుష రూపంలో ఉండే పరమాత్ముడిని పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత అని పురుష సూక్తం చదివి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ పురుష సూక్తం చదవగానే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సమాధి స్థితిలో ఉండగా ఆయనకి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ మాటలు కేవలం ఆయనకి మాత్రమే వినబడ్డాయి, ఇంకెవ్వరికి వినపడలేదు. ఎవరి సమాధిలోకి వెళితే వారికే వినపడతాయి. ఆ మాటలు వినగానే కళ్ళు విప్పాడు ఆయన. విప్పి, ఓ భూదేవి, దేవతలారా, భగవంతుడు నాకు చెప్పిన మాటలు చెబుతున్నాను వినండి. ఆయనకి భూదేవి కష్టం గురించి తెలుసు, అందుకే ఈ భూమిని ఎలా రక్షించాలని చూస్తున్నాడు. శీఘ్ర కాలంలో వసుదేవ గృహంలో ఆయన పుడుతున్నాడు. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషపరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వసుదేవుని ఇంటిలో భగవంతుడు వాసుదేవుడనే పేరుతో అవతరించబోతున్నాడు. భగవంతుడు పుట్టినప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదట, గురువులు, మహాత్ములు, భగవంతుడు, దేవతలు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకుండా కొంత పరివారంతో వెళ్ళాలి, కనీసం ఒక అసిస్టెంట్ పక్కన లేకుండా వెళ్ళకూడదు. ఒక గజేంద్రుడి ఘట్టంలోనే ఆయన చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే అయ్యో మేం లేకుండా వెళ్ళకూడదని వాళ్ళు వెంటబడి వచ్చారు, చూసారా, అప్పుడు కూడా వాళ్ళు వచ్చేసారు కూడా. కాబట్టి ఇప్పుడు భగవంతుడు భూలోకంలో యదువంశంలో అవతరిస్తున్నప్పుడు ఆయనకి సేవ చేయడానికి దేవతా స్త్రీలంతా గోపికలుగా పుట్టండి. కాబట్టి గోపికలంతా ఎవరన్నమాట, దేవతా స్త్రీలు. సంభవంతు సురస్త్రియ అంటే దేవతా స్త్రీలు పుట్టండి అని బ్రహ్మ చెప్పాడు. ఇది తెలియక వాళ్ళని ఏదేదో అనుకుంటున్నాం మనం, వాళ్ళంతా దేవలోకం నుంచి ఆయన సేవ కోసం పుట్టారు. అలాగే భాగవత సప్తాహం కోసం దేవతాస్త్రీలు గొల్లపల్లిలో మీ రూపంలో పుట్టారు. మీరు కూడా దేవతాస్త్రీలే, లేకపోతే పురాణం వినరు. ఇక భగవంతుడికి అన్నగారుగా సాక్షాత్తు ఆదిశేషుడు పుట్టబోతున్నాడు. వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవిత దేవో హరే ప్రియ చికీర్షయా. శ్రీ మహావిష్ణువుకి ప్రీతి చేకూర్చడం కోసం శ్రీమన్నారాయణుని కళలు పుణికి పుచ్చుకున్నటువంటి 1000 పడగలు గల ఆదిశేషుడు అన్నగారిగా పుట్టబోతున్నాడు. బలరాముడు అనే పేరుతో అవతరించబోతున్నాడు. ఇక దేవతలు ఏం చేస్తారు? మీరు కూడా మీ మీ అంశములతో యాదవ వంశంలో యాదవులు అనే పేరుతో పుట్టండి, ఆయనకి సేవ చేయండి. గోపాలకులుగా మగవాళ్ళు పుట్టండి, గోపికలుగా ఆడవాళ్ళు దేవతా స్త్రీలు పుట్టండి. విష్ణువుకి అన్నగారిగా బలరాముడు అనే పేరుతో ఆదిశేషుడు పుడతాడు. ఇక ఇదిగాక విష్ణువు దగ్గర ఒక మాయ ఉన్నది, దాన్ని యోగ మాయ అంటారు. ఆ మాయ వల్ల మాత్రమే ఈ ప్రపంచమంతా బుట్టలో పడిపోతూ ఉంటుంది. ఆ మాయకి ఎవడైనా లొంగుతూనే ఉంటాడు. ఆ మాయ వల్లే సంసార భ్రమలో పడిపోతూ ఉంటాడు. ఆ మాయ వల్లే మనిషి భవబంధాలలో ఇరుక్కుని బయటికి రాలేడు. విష్ణోర్ మాయా యయా సమ్మోహితం జగత్ ఆదిష్ట ప్రభుణాంసేన కార్యార్థే సంభవిష్యతి. విష్ణువు దగ్గర ఉన్న మాయ యోగమాయ ప్రభు ఆజ్ఞాపించగా నందుడికి యశోదకి కూతురుగా పుట్టబోతున్నది. భగవంతుడేమో దేవకీ వసుదేవులకి పుడతాడు, అదే సమయంలో విష్ణుమాయ యోగమాయ పుడుతుంది. పుట్టాక ఇద్దరు పరస్పరం ఒకరి స్థానాలు ఒకరు మార్చుకుంటారు. అనంతరం భగవంతుడు భూలోకంలో 125 సంవత్సరాలు జీవించి ఈ 125 సంవత్సరములలో అధర్మం తొలగించి ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. యోగమాయ మాత్రం పుట్టి పుట్టగానే శరీరాన్ని విడిచి తిరిగి తన అవతారం సాధించి పైకెళ్ళిపోతుంది. ఇలా అవతరించిన పరమాత్ముడు ఈ భూలోకంలో ఉన్న పాపాత్ములను సంహరిస్తాడు, దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు, ధర్మాన్ని 4 పాదాలా నిలబెడతాడు. కాబట్టి భూదేవి, నువ్వు ఈ పాపాత్ముల యొక్క భారము మోయలేకపోతున్నానని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేదు, నిశ్చింతగా వెళ్ళిరా అని బ్రహ్మ ఆమెను ఓదార్చి పంపేశాడు. ఆవిడ సంతృప్తిగా వెళ్ళిపోయింది. అదిగో ఆ కాలంలో మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని మాధురము సూరసేనము అనే 2 రాష్ట్రములను సూరసేనుడనే ఒక యాదవరాజు పరిపాలించేవాడు. ఇదిగో ఇటు అంతా ఢిల్లీ వైపు వస్తున్న ప్రాంతం కొంత, ఏది మధుర నుంచి ఢిల్లీ వైపు పెడుతున్న కొంత భాగం, మరికొంతేమో ఇటు అయోధ్య వైపు పెడుతున్న భాగం, ఈ 2 భాగాలు మాధురము సూరసేనము అనే చిన్న దేశములుగా పిలువబడేవి. ఆ 2 మధ్యలో మధురా నగరం ఉన్నది. ఈ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ రోజుల్లో యదువంశస్థులంతా ఆ రాజ్యాలను పరిపాలించారు. ఈ మధురా నగరం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం. మధుర భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహితో హరిహి అని భాగవతం దశమస్కంధంలో 1 అధ్యాయంలో చెప్పారు. మధురా నగరం అంటే నిత్యము శ్రీ మహావిష్ణువు తనంత తాను కావాలని నివసించేటటువంటి స్థలం అది. సాధారణంగా ఏ ఊళ్ళోకైనా ఆవాహన చేస్తే వస్తాడు ఆయన. మన గుడి ఉంది, గుడిలో భగవంతుడిని ప్రతిష్ఠించాం, అప్పుడు యంత్ర ప్రతిష్ఠ చేసి ఆవాహనం ప్రదర్శిస్తే అప్పుడు వచ్చి కూర్చుంటాడు, లేకపోతే రాడు. కానీ అలా కాదట, మధురా నగరంలో తనంత తాను కావాలని ఉంటాడు. అంత ఇష్టం మధుర అంటే ఆయనకి. సప్త మోక్షపురాలలో దానికి ఒక వైశిష్ట్యం ఉన్నది. కాశీ బృందావనం ఈ 2 చోట్ల మాత్రమే కలియుగంలో సంపూర్ణంగా దైవశక్తి ఉంటుంది. అటువంటి శక్తి ఇంక 2 చోట్ల ఉండదన్నమాట. ఆ 2 అంత ప్రత్యేకత. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో కాశీ బృందావనం వినా అంటాడు. కాశీ బృందావనం తప్ప తక్కిన ఉన్న చోట్లలో భగవత్ శక్తి సంపూర్ణంగా ఉండదు. నేను రాసిన దేవీ భాగవతం తెచ్చారు, కావాలంటే రోజు అక్కడ ఉన్న జయకుమార్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఇస్తారు. రేపు ఇంకో అదృష్టం కూడా ఉన్నది. ఇదివరకు శివపురాణం 1 పార్ట్ వేశాం, అంటే విజ్జేశ్వర సంహిత నుంచి సతీఖండ ప్రారంభం వరకు. ఇప్పుడు సతీఖండం అంటే దక్షుడికి సతి పుట్టడం, ఆ సతీదేవి యజ్ఞంలో శరీరం విడిచిపెట్టడం, తర్వాత మళ్ళీ హిమవంతుడికి పార్వతిగా పుట్టడం, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, కళ్యాణానంతరం గణపతి కుమారస్వామి సంభవం, ఈ ఘట్టాలన్నీ కలిపి 2వ భాగం వేశారు. ఇప్పుడు అది రేపు ఆవిష్కరణ మీ దగ్గర చేయడానికి. యాక్చువల్గా అయితే హైదరాబాద్లో జరగాలి. 1వ తారీఖు నాడు గురువు గారి పుట్టినరోజు నాడు, ఆ పుట్టినరోజు మీరు లాక్కున్నారు. అందువల్ల రేపు రఘురామ శర్మ గారు దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తారు. శివపురాణం ఇక్కడ ఆవిష్కరింపబడుతుందంటే భాగవత సప్తాహంలో అది కూడా ఏదో యోగం మీకు, మీకోసమని చాలా రవేయింబవుళ్ళు కష్టపడి ఇప్పుడే పట్టుకొచ్చారు పారిశ్రీ పత్రిక. ఇలా దాదాపు చాలా పురాణములు అనువాదం చేసినవి ఉన్నాయి. ఇక్కడ శివపురాణం ఉంది రెండు భాగాలు, దేవీ భాగవతం మొదటి భాగం రెండో భాగం కూడా కొద్ది రోజులు వచ్చేస్తుంది. అలాగే ఇంకేమంటే మానవ కథ, లక్ష్మీదేవి యొక్క చరిత్ర అద్భుతమైనది, శ్రీ వెంకటేశ్వర విలాసం, వెంకటేశ్వరుడి చరిత్ర అండి. ఇంకా అదే నల్లాళ్ళు పారాయణ చేసుకుంటే ఇంకా ఇంట్లో వెంకటేశ్వరుడు ఉంటాడు. అటువంటి వెంకటేశ్వర విలాసం 18 పురాణాల్లో ఉన్న ఆయన చరిత్ర అంతా చక్కని తేలికేరి భాషలో పూర్వం చందమామ కథలు చదువుకునేంత హాయిగా రాసి పెట్టాం మీకోసం. ఇలాంటి పుస్తకాలన్నీ ఉన్నాయి. గరుడ పురాణం, కార్తీక పురాణం కూడా ఉన్నట్టుంది కదా, అవి కూడా ఉన్నాయి. అవన్నీ కొని ఇంట్లో పెట్టి కనీసం పూజించండి, చదవలేకపోయినా. ఎలాగో సెల్ ఫోన్ కొంటున్నారు, ఎందుకు పనికిమాల ఫోను 10,000, 25,000, 1,00,000 ఇదంతా గట్టిగా 100 రూపాయలు పెడితే ఒక పుస్తకం వస్తుంది, దాన్ని పెట్టి పూజిస్తే ఇహపరాలు వస్తాయి. సెల్ వల్ల హెల్లో, శ్రీ వెంకటేశ్వర విలాసం వల్ల వైకుంఠం వస్తాయి, సంపదలు వస్తాయి. గోవింద. కాబట్టి ఎందుకు చెప్తామంటే అందులో 9వ భాగ స్కంధంలో చెప్పాడు, దేవీ భాగవత 9వ స్కంధంలో, కలియుగంలో సంపూర్ణ భగవత్ శక్తి ఉండే ప్రాంతములు ఒకటి కాశీ, రెండు బృందావనం. ఆ బృందావనం అంటే మధురలో ఒక భాగం కదా, అందులో మోక్షపురం అది, అక్కడికి వెళ్ళాలి. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి అని భాగవతం చెబుతుంది, నిత్యం అక్కడ ఉంటాడు ఆయన. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయన. అయోధ్య, మధుర, మాయ, మాయ అంటే హరిద్వార్, కాశీ, కాంచి, అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని అనమాట, ద్వారకాపురం, ఈ 7 మోక్షపురాలలో మధుర నగరాన్ని రాజధానిగా చేసుకుని సూరసేనుడని ఆయన పరిపాలన చేశాడు ఆ రోజుల్లో. ఈ సూరసేనుడికి వసుదేవుడు పెద్ద కొడుకు, ఆ తర్వాత ఇంకా 7 కొడుకులు పుట్టారు. కొడుకులు అయిపోయాక కూతుళ్ళు పుట్టారు, 8 కొడుకుల తర్వాత ఒక కూతురు. ఆ పెద్ద కూతురు పేరేమో పృథ. ఈ పృథని చిన్నప్పుడు కుంతిబోధుడు అనే రాజుగారు నాకు పిల్లలు లేరు పెంచుకోవడానికి ఇమ్మంటే ఆ కూతుర్ని ఇచ్చాడు. కుంతిబోధుడి దగ్గర పెరగడం వల్ల ఆవిడికి కుంతి అని పేరు వచ్చేసింది, పృథ అనే పేరు మర్చిపోయాం. ఆ విధంగా కుంతి మాత్రం చిన్నప్పుడు వసుదేవుడి పెద్ద చెల్లెలు కుంతిబోధుడి దగ్గర పెరిగింది. ఆ తర్వాత పృథ తర్వాత సాత్వతి, రాజాదిదేవి మొదలైనటువంటి చెల్లెళ్ళు పుట్టుకొచ్చారు వసుదేవుడికి. అందులో సాత్వతి యొక్క కొడుకు శిశుపాలుడు, అంటే కుంతీదేవి సొంత చెల్లెలి కొడుకు అనమాట, ధర్మరాజులకి వాళ్ళకి కజిన్, తిండి కొడుకు. రాజాదిదేవి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ అవంతీ దేశపు రాజుని పెళ్లి చేసుకున్నది. ఆవిడకి 2 కొడుకులు, 1 కూతురు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు విందుడు, అనువిందుడు, విందానువిందులు. ఆ తర్వాత ఒక కూతురు మిత్రవింద పుట్టింది. ఈ మిత్రవింద కృష్ణుడి యొక్క 8 భార్యల్లో అష్టమహిషుల్లో ఒక అత్తయింది, అంటే స్వయంగా మేనత్వ కూతురు అనమాట. మేనమావ కూతురే కదా, మేనత్వ కూతురు కూడా చేసుకున్నారు ఆ రోజుల్లో. ఎదురు మేనకం అంటారు మన తెలుగు వాళ్ళు, కానీ ఆ భాగవతంలో అలాంటివి ఏం లేవు, శుభ్రంగా చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మరొక ఆవిడ ఉంది, అదిగో ఆవిడ కొడుకే దంతవక్త్రుడు. ఈ విధంగా అదేమిటో తెలియదు, వసుదేవుడి సొంత చెల్లెళ్ళ బిడ్డలంతా కృష్ణుడికి విరోధులయ్యారు, కానీ కుంతీదేవి పిల్లలు కృష్ణుడికి భక్తులయ్యారు. కారణం కుంతి భక్తురాలు, తల్లి భక్తురాలు అవడం వల్ల ఆ తల్లి కొడుకులంతా కృష్ణుడిని పూజించి సేవించి తరించారు. మీ పిల్లలు కూడా తరించాలంటే తల్లులు చిన్నప్పటి నుంచి హరే రామ హరే కృష్ణ అనిపించండి మీతో పాటుగా, వాళ్ళు కూడా పాండవుల కంటే కూడా గొప్ప వాళ్ళు అవుతారు. అప్పుడు భారతదేశంలో సనాతన ధర్మం పరిణమిల్లుతుంది. అప్పట్లో యయాతి మహారాజు గారు యదు వంశస్థులకి ద్వాపర యుగం వరకు రాజ్యార్హత లేకుండా శాపం పెట్టాడు. అందుకని ఏం చేసేవారు అనమాట, రాజ్యమంతా సురసేనుడిదైనప్పటికీ ఆయన సింహాసనం మీద కూర్చోకుండా ఉగ్రసేనుడనే మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ యదు వంశస్థులు చాలా శాఖలు ఉన్నాయి, అందులో యాదవులు, ఉరుష్ణి, భోజశాఖ, అంధక, కుకురు, సాత్వత, దాశారహ, అంధక, ఈ విధమైన శాఖలు ఉన్నాయి. ఈ శాఖలలో యదు వంశస్థులేమో కృష్ణాదులు, వృష్టి వంశస్థులు కృష్ణుడి యొక్క తమ్ముడైన సాత్యకి మొదలైన వాళ్ళు, భోజవంశంలో ఉగ్రసేనుడు, కంసుడు వీళ్ళు పుట్టారు. ఒక్క యదుశాఖకు మాత్రమే రాజ్యార్హత లేదు గనక తమ వదులుగా ఈ భోజ కులస్తుల్ని అందులో కూర్చోబెట్టారు. అంటే అందరూ ఒకటే శాఖల కింద విడిపోయారు. ప్రతి కులంలోనూ శాఖలు ఉండవు కర్మ అలాగనమాట. ఆ శాఖల్లో ఈ భోజ వంశస్థులు రాజులుగా కూర్చున్నారు. చూసారా, రాజ్యమేమో సూరసేనుడిది కానీ పరిపాలన ఏమో ఉగ్రసేనుడిది. ఉగ్రసేనుడు ఉన్నంతవరకు బాగానే ఉంది, కానీ ఉగ్రసేనుడు కొడుకు క్రమంగా కంసుడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడల్లా వాడు లాగేసుకున్నాడు మొత్తం ఆస్తి అంతా. కొంతకాలానికి గ్రిప్ పట్టి వెళ్ళిపోయింది. సూరసేనుడు పోవడంతో వసుదేవుడికి అంత పరాక్రమం లేకపోవటం, సాత్వికుడు అవడం వల్ల ఇటు పూర్తిగా అధికారం ఇటు చేరింది. ఉగ్రసేనుడికి కంసుడు, యగ్రోధుడు, గహ్వుడు, జిహ్వుడు, మాధ్యుడు, ధృతరాష్ట్రుడు, కంకుడు మొదలైన 8 మంది కొడుకులు ఉన్నారు. కంసుడి తర్వాత 8 మంది కొడుకులు, అంటే వెరసి కంసుడితో 9 మంది కొడుకులు ఉగ్రసేనుడికి. కంసుడు అక్కడ అనుకున్నారు మంది మార్పులు ఎక్కువే, వాడికి 8 మంది తమ్ముళ్ళు, ఆ తమ్ముళ్ళ తర్వాత కొంతమంది చెల్లెళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి. ఈ కంసుడికి చిన్నప్పటి నుంచి దేవకి అంటే చాలా ఇష్టం. ఉగ్రసేనుడికి తమ్ముడు దేవకుడు, ఈ దేవకుడికి ఎక్కువ మంది కూతుళ్ళు పాపం. ఆ కూతుళ్ళలో చిట్ట చివరి కూతురు పేరు దేవకి. కంసుడికి పెళ్ళై పిల్లలు పుడుతున్న సమయంలో ఈ దేవకుడికి కూతురు పుట్టింది. అందుకే కన్న కూతురులాగా చిన్నబిడ్డ కనుక పెంచాడు వాడు. చెల్లెల మీద ప్రేమతో ఏమడిగితే అది ఇచ్చేవాడు. ఆమె క్రమంగా పెద్దదయ్యాక ఈవిడికి పెళ్ళయి ఎక్కడికో దూరానికి వెళ్ళిపోతే ఈ చెల్లెల్ని బావని చూసుకోవడం కష్టం. అదే ఉన్న ఊళ్ళో పెళ్లి చేస్తే చెల్లెలు బావ పక్కనే ఉంటారు కదా అనిపించేవాడికి ఓ రోజున వసుదేవుడిని పిలిచి, వసుదేవ నీకు ఎంత పూర్వం ఎన్ని పెళ్ళిళ్ళు అయినా అయ్యి ఉండొచ్చుగాక, నా చెల్లెలు దేవకిని నీకు ఇస్తున్నాను, ఈమెను పెళ్లి చేసుకుని నా నగరంలో ఉండి నా చెల్లెల్ని దూరం చేయకునకంటే అలాగే బావా అన్నాడు. ఒక శుభముహూర్తంలో దేవకి వసుదేవునికి పెళ్ళయ్యింది. వసుదేవుడు ఆ సూరసేను నాకు ఆత్మదుండగు వసుదేవుడా పురి నొక్క దినవు దేవకి పెండ్లి అయి దేవకి యున్నుతాను కడువేడక రథమెక్కి కదలు వేళ ఉగ్రసేనుని పుత్రుడుల్లాసి కంసుండు చెల్లెలు మరదియునుల్ల సెల్లహరుల పగ్గముల చేనంది రొప్పదొడంగే ముందట భేరులు మురజములును శంఖ పటహములును జడిగొని బ్రోయంగ కూతు తోడి వేడక కొనలు సాగ దేవకుండు సుతకు దేవకి దేవికి అరణమీదలంచి ఆదరించి. వసుదేవుడు సూరసేన పుత్రుడు దేవకిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక భార్యాభర్తల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. ఈ ఊరేగింపు కార్యక్రమం పూర్వం ఎందుకు చేసేవారంటే పెళ్ళయ్యాక అమ్మాయి అంతఃపురంలోకి వెళ్ళిపోతే అందరూ చూడరు కదా, అందుకని మా రాజుగారి కూతురు ఎలా ఉందో, రాజుగారు ఎలా ఉన్నారు అని అప్పటి వాళ్ళు ఆ దంపతుల్ని చూడాలని కోరేవారు. అందుకని పెళ్ళైన వెంటనే ఓ మంచి రథం అలంకరించి ఆ రథంలో కూర్చోబెట్టి నగరం అంతా తిప్పితే అందరూ ఓహో దేవకుడి కూతురు ఇలా ఉంటుందా, వసుదేవుడి భార్య ఈవిడ, వీళ్ళ పెళ్ళి ఇంత బాగా జరిగిందో అనుకుంటారు. ఆ ఊరేగింపులు అందరికీ లడ్డూలు ఫుడ్డు అని పెట్టేవారు అండి. కొబ్బరి లేని చట్నీతోటి మంచి ఇడ్లీలు అవి కూడా పెట్టేవారు, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళకి కొబ్బరి పట్టలేదు ఈ మధ్య. అందుకని ఈ విధంగా ఊరేగింపు కార్యక్రమాన్ని కంసుడు చేపట్టాడు. బావా రథాన్ని ఎవడో నడపడం ఏమిటి, నేను స్వయంగా రథాన్ని నడుపుతాను, రథంలో మీరు కూర్చోండి మిమ్మల్ని ఊరంతా తిప్పుతానన్నాడు. మహారాజులు రథం నడపడం అంటే ఆ రోజుల్లో తేలిక కాదు, ఎవడికి పడితే వాడికి రథం నడుపుతారు వాళ్ళు. కేవలం చెల్లెలి మీద బావ మీద ఉన్న ప్రేమతో వాళ్ళని రథంలో కూర్చోబెట్టి నేను రథం నడుపుతూ ఊరంతా తిప్పుతానన్నాడు ఆయన. తర్వాతి కథా విశేషాలు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి మనం ముచ్చటించుకుందాం. భజన చేసేసుకున్నాక ఆశీర్వచనం రోజులాగే తీసుకుని వెళ్ళిపోదురు కానీ. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి, శ్రీకృష్ణ అన్నవోయి శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. ఆ పదలను తొలగించి సంపదలను కలిగించి ఆ పదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం వందించే మధుర మధుర మంత్రమోయి ఆనందం వందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని మనతోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి మనతోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ అనవోయి అనవోయి అనవోయి
పద్మాకర సంశక్తి అంటే కేవలం నా పేరు కాదంటే పద్మ అంటే లక్ష్మి ఆవిడ చెయ్యి అందుకోవాలి అంటే సంపదలు కావాలంటే ఇది అది పద్మాకర సంశక్తి పద్మాకర సంశక్తి మా పాటల్లో ఈ పేరు పెట్టకపోతే ఈ మధ్యన ఈ పాటలు మా పాటలను కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఇదో సమస్య చెప్పింది పాటలను కూడా కబ్జా చేస్తున్నారు పూర్వం స్థలాలు లాగినట్లుగా అందుకని పాట రాసినప్పుడల్లా పూర్వం విశ్వదా విరామ గురువు ఏమన్నట్టుగా చివర గురువు గారి పేరు చేర్చుకోవాల్సిన కర్మయోగం పడుతోంది అది అదృష్టం అనుకోండి ఆ వంకతో లక్ష్మీదేవి యొక్క చేతిని అందుకుంటారు ఈ విధంగా తరిస్తారు హారతి ఇచ్చేస్తే మీరంతా రోజులాగే క్రమశిక్షణతో దర్శనం చేసుకుని ఆశీర్వచనం పొంది వెడుదురుగాక గోవింద మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చేస్తారుగా Thank you.
Thank you.